విద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ
జడానాం చైతన్యస్తవకమకరందశ్రుతిఝరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రామురదిపువరాహస్య భవతి శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే వందే గురుపదద్వంద్వం అవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రం అతర్క్యం త్రైపురం మహః నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. నమశివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్టవపుర్ధరాభ్యాం నగేంద్రకన్యావృషకేతనాభ్యాం నమో నమశంకర పార్వతీభ్యాం. యా కుందేందుతుషారహారథవళా యా శుభ్రవస్త్రాన్వితా యా వీణావరదండమండితకరా యా శ్వేతపద్మాసనా యా బ్రహ్మాచ్యుతశంకర ప్రభృతిభిర్దేవైః సదా పూజితా సా మాం పాతు సరస్వతీ భగవతీ నిశేషజాడ్యాపక. సమస్త సన్మంగళాన్ని సంతు. పంచప్రకృతుల గురించి మనకి వివరిస్తూ అందులో మొదటిదేమో దుర్గాదేవి, రెండో ఆవిడ మహాలక్ష్మి, తరువాత సరస్వతీదేవి, తరువాత సావిత్రి, ఆపై జగన్మాత శ్రీ రాధాదేవి. ఈ రాధాదేవి ప్రేమైక స్వరూపిణి అని చెప్పారు. ఈవిడ దర్శనం కోసమే బ్రహ్మంతటి వాడు 60,000 సంవత్సరాలు తపస్సు చేసి కూడా చివరికి దర్శనం చేయలేకపోయాడు భూలోకంలో ఆ మహాత్ముడు. చివరికి ఆ తల్లి అనుగ్రహం పొంది ఆమె బృందావనంలో వృషభానుకన్యగా అవతరించిన తరువాతే చూడగలిగాడు. ఈ భూమండలంలో అమ్మవారి రూపాలు చాలా విశేషంగా రకరకాల ఆకారాలతో శక్తులతో భూలోకంలో వ్యాపించాయి. అందులో గంగ ఒకటి, పవిత్రమైనది తులసి. బ్రహ్మవైవర్త పురాణం ప్రత్యేకించి తులసిని చాలా ప్రశంసించింది. దేవీ భాగవతంలో అన్నిటిలో కూడా అమ్మవారి యొక్క ఒక రూపం తులసి అన్నారు. అసలు తులసి లేకుండా ఆచరించే ఏ దైవకర్మైనా నిష్ఫలమేట. ఒక్క గణపతికి మాత్రమే తులసి సమర్పించకూడదు తప్ప తక్కిన అన్ని దేవతలకి కూడా కనీసం ఒక్క దళమైనా తులసి లేకపోతే ఆ పూజ వ్యర్థమవుతుంది. తులసిని కాలక్షేపానికో లేక రాత్రిపూటో తుంచితే అది మహాపాపం. శుక్ర మంగళ ఆదివారాలు మూడు కూడా తులసి తృంచకూడదు. తులసి 3 రోజులైనా నిలవున్న పూజకి పనికొస్తుంది గనక ముందే కోసి పెట్టుకోవచ్చు, తప్పు లేదు. దేవ పూజకి వాడిన తులసినే మళ్ళీ వాడచ్చు. 3 రోజుల్లోపు ఎండిపోయినా ఆ తులసి పూజకి చాలా ఉపయుక్తము అన్నారు. తులసీదేవిని మనసా వాచా కర్మణ ఉపాసిస్తే మానవులకి ఐశ్వర్యం కలుగుతుంది. ముత్తైదువులు ముఖ్యంగా తులసీదేవిని ఆరాధించి తీరాలి అన్నారు. తులసి కోట, దాని చుట్టూ పసుపు పూసి తులసికి సక్రమంగా నీరు పోసి అర్చించేవాళ్ళంతా పవిత్రులే. తులసి వృక్షానికి వేడి తగలకుండా దీపారాధన చూపించేవాళ్ళు ఉత్తములు. కొంతమంది వెర్రి భక్తి ఎక్కువైపోయి సరిగ్గా మొక్కలో దీపం పెట్టి మొక్క కాలిపోవడానికి మూల కారకులు అవుతారే, వాళ్ళకి మాత్రం 3,000 జన్మలు నరకం వస్తుందన్నారు. అంచేత అసలు సహజంగా ధూపం దీపం లాంటివి దేవతలకు నెత్తిమీద పెట్టకూడదు. ఒక ఆవిడ గురుభక్తితోటి గురువుగారికి హారతి ఇచ్చింది, దెబ్బగాని పంచి అంటుకుంది. అంచేత అలా కాదు, హారతి అంటే దూరం నుంచి ఇమ్మని హారతి ఇస్తే అది ఒక ఉత్తమమైన కార్యక్రమం. అలాగే ధూపం, అలాగే దీపం, మరీ తీసుకెళ్ళి ఆ చీర అంటుకునేలా చేయకూడదు. అందుకని తులసి కోటలో పెట్టేటప్పుడు మనం వెలిగించే ఈ దీపారాధన వల్ల అసలు మొత్తం మొక్కకేమైనా మూలమానికి హాని వస్తుందేమో చూసుకోవాలట. అహో మూలోచ్ఛేదః అవ్వకూడదనమాట. శ్రీ తులసీదేవి పాపాత్ములైన జీవుల్ని రక్షించడం కోసమే భూమికి దయచేసింది అని చెప్పారు. ప్రత్యేకించి పాప వినాశనం తులసి లక్షణం. తులసి దళం వేసి తీర్థం తీసుకోవాలి. శ్రీ తులసి దైవీ శక్తులలో పరాదేవత అని నారదుడికి నారాయణ మహర్షి చెప్పాడు. ఆద్య ప్రకృతి అంటే అమ్మవారు మరొక రూపం కూడా ధరించింది. అనేక అంశాలతో పుట్టిందని చెప్పాం కదా, ఆ అంశాలలో జరత్కారువు కూడా చాలా గొప్పది అని చెప్పాం. ఈ జరత్కారువుకి సంబంధించిన దివ్య కథ ఇంకొకటి కూడా ఉన్నది. మనం ఇంత పూర్వం చెప్పుకున్నాం మానసాదేవి అంటారు ఈవిడేనని, హరిద్వారంలో ఉందని కూడా చెప్పుకున్నాం. ఈ తల్లి పూర్వం వాసుకి చెల్లెలుగా పుట్టింది. అసలు నాగలోకంలో నాగకన్యకగా పుట్టింది. ఈవిడికి పెళ్ళి అవల చాలా కాలం. అప్పుడు అమ్మవారు అందట ఈవిడ అమ్మవారు నా శక్తితో పుట్టింది, ఈమెను పెళ్లి చేసుకోవాలంటే సామాన్యుడు పనికిరాడు, విష్ణు సస్వరూపుడైన ఒక మహానుభావుడు ఉంటాడు ఆయనే చేసుకోగలడు, ఈమె పేరు ఉన్నవాడే చేసుకుంటాడు అని అమ్మ వరం ఇచ్చిందిట. ఆ కాలంలో బ్రహ్మవంశంలో జరత్కారు అని ఒక మహర్షి ఉన్నాడు, ఈవిడ పేరే ఆయనకు కూడా జరత్కారు మహర్షి. ఆయన తీర్థయాత్రకి బయలుదేరట. భూలోకమంతా తీర్థయాత్రల నెపంతో తిరుగుతూ ఉంటే ఒక చోట తల్లకిందులుగా చెట్టుకు వేళ్లాడుతున్న మహర్షులు కనపడ్డారు. ఆ మహర్షులు చూచి ఈయన ఆశ్చర్యపోయి, మీరు ఎంత గొప్పవాళ్ళండి, ఆహాహాహా, 5 నిమిషాలు కూర్చుని భక్తి శ్రద్ధలతో జపం చేద్దామంటే మనస్సు నిమగ్నం కాదు, 5 నిమిషాలు పురాణం వింటూ ఉంటే మనస్సు మరో చోటికి పోతూ ఉంటుంది, అటువంటిది మీరు ఏకంగా తలక్రిందులుగా చెట్టు కొమ్మకి వేళ్లాడుతూ తపస్సు చేస్తున్నారు, మీరు ఎంత ఉత్తములండి అని పొగిడారట. మేము ఉత్తములం కాదు దౌర్భాగ్యులం అన్నారట వాళ్ళు. అదేంటండి అన్నాడు ఈ జరత్కారు, మరేం చెప్పమంటావు నాయనా, మా వంశంలో ఒక దౌర్భాగ్యుడు పుట్టాడు జరత్కారు అని, వాడు పెళ్లి పెటాకులు లేకుండా ఉన్నాడు, వాడికి పెళ్ళి సంతానం పుట్టకపోవడం వల్ల వాడు యజ్ఞానికి అర్హత కోల్పోయాడు, యజ్ఞార్హత లేని ఆ దుర్మార్గుడు మాకు పితృకార్యాలు పెడితే మాకు అందడంలా, అందువల్ల సంతానము లేక కళ్యాణం చేసుకోకుండా అనేక అనేక క్రియలు చెయ్యని ఆ దౌర్భాగ్యుడి వల్ల మాకు నరకం వచ్చి ఆ పాపానికి ప్రాయశ్చిత్తంగా తల్లకిందులుగా చెట్టుకు వెళ్ళాడుతున్నాం, ఇది తపస్సు కాదు పాపాన్ని అనుభవిస్తున్నాం అన్నారట. తెల్లబోయడిన నేను పెళ్లి చేసుకోకపోతే మీరు తలకిందులుగా వెళ్ళడం ఏమిటంటే, మా వంశంలో నువ్వు ఒక్కడమే మగాడివి, ఉన్న మగవాడికి ఒక్కడికి సంతానం లేకపోతే ఆ వంశం నాశనం అవుతుంది, వంశనాశనానికి మూలకారకుడైన వాడు పిండ ప్రదానం చేయని వాడు అయిన వ్యక్తి వల్ల పితృదేవతలు స్వర్గంలో ఉన్నవాళ్ళు కూడా వచ్చి నరకంలో చేరతారు, ఆ నరకం నుంచి ఈ తలకిందులుగా చెట్టుకు గెంటేసేట యమధర్మరాజు. వీళ్ళు తపస్సులు గనక వీళ్ళని స్వయంగా తాను శిక్షించలేక, నీవు ఎవడవో కాస్త మా మనవడు తగిలితే చెప్పను ఆయన అంటే, నేనేనండి బాబోయ్ మీ మనవణ్ణి, నేను పెళ్లి చేసుకోకపోతే మా పితృదేవతలంతా ఇలా అయిపోయారని తెలియదు నాకు, అంటే మీ వంశంలో నేను తప్ప మరో మగ పురుషుడే లేడా అన్నట్టు, లేదు ఆయన పురుషుడు నువ్వు ఒక్కడవే, నాకేమో సంసారం మీద విరక్తి, హాయిగా సన్యాసం పుచ్చుకొని ముక్కు మూసుకుని చెప్పతపాలు చేసుకుంటూ తీర్థయాత్రలు చేస్తూ తిరగాలని నా కోరిక, అవన్నీ మానేసి దౌర్భాగ్యం సంతానాని కోసం మళ్ళీ సంసారంలో ఏం పడ్ను, పెళ్ళయ్యిన దగ్గర నుంచి పెళ్ళాం మాట వినాలి, ఇల్లు దేవాలి ఆవిడికి, ఇంట్లో రోజు సరుకులు ఉంటుంది, బయట 5 నిమిషాలు తిరిగి వస్తానంటే ఆంక్షలు పెడుతుంది, దిక్కుమాలు కూడా ఈ పెళ్ళాలతో తగాదాలు పడలేక మొగుళ్ళు పెళ్ళాలు కొట్టుకు తెస్తూ ఉంటారు, ఈ సంసారం నాకెందుకు బాబోయ్ అన్నాడు ఆయన. ఓరు నుబుట్రా జరత్కారు, నీ వల్లే మేము ఇంత కష్టపడ్డాం, పిచ్చివాడ, సంసారంలో ఎన్ని కష్టాలున్నా తరించడానికి అది కూడా ఒక మార్గం, నువ్వు చేసిన పాపాలన్నీ ఒకవేళ నిజంగా నీ పెళ్ళాం పోరు పెడితే పోతాయి, వేరే ప్రాయశ్చిత్తం అక్కర్లా, అందుకే సంసారం గొప్పదట, ఏ మొగుడైనా పెళ్ళాన్ని రోజు కొడుతూ ఉంటే ఈవిడికి మొదట్లో కొంచెం కష్టమైనా ఈ పాపాలన్నీ మొగుడు పట్టుకుపోతాడు, ఈవిడ పతివ్రత, ఈవిడ హాయిగా మోక్షం పొందేస్తుంది, కొంచెం ఇక్కడ కష్టపడటం తప్పదనుకోండి. అలాగే రోజు అప్పడాలకు రుచుకు బాధేసే వారి వల్ల కూడా భర్తకి చాలా లాభం అన్నారు, ఎందుకంటే వీడి జన్మలోనే మోక్షం పొందుతాడు, అలా మోక్షం పొందడానికి లేచి వెళ్ళిపోతున్నాడు. అంచేత చెప్పొచ్చేది ఏంటంటే, భార్య భర్తలలో ఇద్దరు అనురాగంతో కలిసి ఉంటే భక్తి శ్రద్ధలతో దైవోపాసన చేసి మోక్షం పొందుతారు, పొరపాటున యుద్ధాలు వచ్చినా కూడా మోక్షమే పొందుతారు, ఏ రకంగా అయినా మానవులకి తరించడానికి అత్యంత సరి అయినటువంటి పవిత్రమైనటువంటి మార్గం సంసారమే. సంసారం విడిచిపెట్టిన వాడు ఎవడో అంత తేలిగ్గా మోక్షం పొందలేడు.
మానవుడు నిష్కర్మ చెయ్యకూడదు, కర్మాచరణమే చెయ్యాలి. కర్మాచరణం చేస్తూ ఫలితం ఆశించకుండా వచ్చిన దానితో సంతృప్తిగా జీవితాన్ని ఆనందంగా గడిపేస్తే అటువంటి వ్యక్తికి శ్రీకైవల్య పదం అందకపోయినా కనీసం నరకమైనా చేరదు. అందరికీ మోక్షం ఎక్కడొస్తుంది? కనీసం నరకగామి కాకుండా ఉండాలి. అందువల్ల నీవు పెళ్లి చేసుకో, ఓ మంచి కన్యని వివాహం చేసుకో, మీ ఇద్దరు కలిసిమెలిసి జీవించండి, గృహస్థాశ్రమాన్ని హాయిగా నడపండి, మానవులు ఎవరైనా మీ ఇంటికి వస్తే వాళ్ళందరినీ సేవించండి, అతిథులని అభ్యాగతుల్ని పోషించండి, నువ్వు సంతానం పొందు, దానివల్ల మేము తరిస్తాం, మాకు నీ పితృ కార్యక్రమాలన్నీ అందుతాయి, నువ్వు పెట్టే పిండాలన్నీ అందుతాయి, ఈ గండం నుంచి బయటపడతాం అనగానే ఇష్టం లేదు, కానీ పితృదేవతల శాపానికి గురవుతాడు, వాళ్ళకి కనుక నాశనం కలగజేస్తే. అందుకని గతి లేక పెళ్లి చేసుకోవాలనుకున్నట్ట. అయితే ఒక నియమం పెట్టాడు, మీరు అన్నట్టే పెళ్లి చేసుకుంటాను, కానీ నా పేరు ఉన్న అమ్మాయినే చేసుకుంటానన్నట్టు. వారు, పిచ్చివాడ, నువ్వు ఎన్ని ప్రతిజ్ఞలు పెట్టినా పెళ్లి యోగం ఉంటే ఎక్కడో చోట నీకు తగులుతుంది పొమ్మన్నారు వాళ్ళు. ఆయన వెతుక్కుంటూ బయలుదేరాడు. ఈలోపు వాసుకి ఈయన ప్రతిజ్ఞ తెలిసింది. ఓహో, మా చెల్లెలి పేరున్న మహర్షి ఒకడు దొరికాడు అనుకుని వెంటనే వెళ్ళి, అయ్యా నీ ప్రతిజ్ఞ విన్నాను, నీ వంటి ఉత్తముడే కావాలి, నీవు విష్ణువంశతో పుట్టావని మాకు తెలిసింది, నీవే మా చెల్లెల్ని నాగదేవతని వివాహం చేసుకోవడానికి అర్హుడివి అన్నారట. మీ చెల్లెలతో నేను కొన్ని మాటలు మాట్లాడాలి ఏకాంతంగా, ఆవిడ ఒప్పుకుంటే చేసుకుంటానన్నట. సరే పంపించారు. అప్పట్లోనే పెళ్లికి చూపుల్లో మాట్లాడుకోవడం అనేది ఉందన్నమాట, ఇప్పటికి మళ్ళీ కాకుండా. సరే ఇద్దరు మాట్లాడుకోవడానికి వెళ్ళాక, అమ్మాయి నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను, కానీ నాకు ఇష్టానికి వ్యతిరేకంగా ఎప్పుడు నడుచుకుంటే అప్పుడు విడాకులు నీకు, నేను ఈ పని చెయ్యొద్దు అని చెప్పినప్పుడు చేసావా, ఇక నేను విడిచిపెట్టేస్తాను అన్నట్ట. మీరు ఏం చెబితే చేస్తానండి అంది ఆవిడ. సరే ఆ విధంగా ప్రతిజ్ఞ చేయించి ఆమెను పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళకి చాలా కాలం అయిన తర్వాత ఆవిడ గర్భవతి అయ్యింది. ఈవిడ గర్భవతి అయిందిగా ఇక వెదిలి సన్యాసానికి పోవాలి ఈయన, అందుకని ముందే ప్లాన్ వేసుకున్నాడు, నా ఇష్టానికి వ్యతిరేకంగా నడుచుకుంటే విడాక్స్ అన్నాడు. అందుకని చాలా జాగ్రత్తగా ఈయన ఏం చెప్పినా ఆవిడ ఇష్టానికి వ్యతిరేకంగా నడుచుకోకుండా గడిపేదిట. ఒకనాడు నేను నిద్రపోతున్నాను లేపొద్దని పట్టపగల మధ్యాహ్నం 3 పడుకున్నాడు. 4 లేవడం, 5 లేవడం, 6 అవుతోంది లేవట్లేదు. సాయంకాలం సూర్యుడు అస్తమించే సమయంలో నిద్రపోతే మహాపాపం, మొగుడు నరకానికి పోతాడు, సంధ్యావందనం చెయ్యాలి, పైగా గాయత్రి జపం చెయ్యాలి. అందుకని ఈవిడ అయ్యో సంధ్య వచ్చేస్తోంది, అయ్యో సంధ్య వచ్చేస్తోంది లేపితే ఈయన విడాక్కులు అంటాడు, ఎక్కడ గొడవరా బాబు అనుకుని చివరికి తనని విడిచిపెట్టినా పర్వాలా, భర్త నాశనం కాకూడదు, సంధ్యావిహీనుడి వల్ల లోకానికి చాలా నష్టం ఉన్నది అందుకని ధైర్యం చేసి భర్త దగ్గరికి వెళ్ళి లేపేసింది. అయ్యా సంధ్యావందనానికి సమయం అయ్యింది అందుకే లేపానందిట. 3 నేను లేపద్దన్నాను నువ్వు లేపావు, ఈ క్షణమే నిన్ను విడిచిపెట్టేశాను, రాసేసుకున్నాం పత్రాలు అని చెప్పేశాడు, విడిచిపెట్టేశాడు, వెళ్ళిపోయాడు. అందుకోసం ఆయన అంత ప్రణాళిక వేశాట. అప్పుడు ఆవిడ కుమారుణ్ణి కనేంత వరకు ఇంట్లోనే ఉన్నది, కొడుకుని కన్నది, వాడికి ఆస్తికుడు అని పేరు పెట్టింది. పేరు పెట్టి పెట్టగానే అప్పుడు ఆవిడ నాగలోకాన్ని విడిచిపెట్టి హరిద్వారంలో ఉన్న క్షేత్రంలో చాలా అద్భుతమైన తపస్సు చేసింది కొండ మీద అమ్మవారి కంస. అప్పుడు అమ్మవారు ప్రత్యక్షమై, నీకు సకల శక్తులు ఇస్తున్నాను, నా అంత మహిమ నీకు ఉంటుంది, మానసాదేవివి నువ్వు, నా మనశ్శక్తితో పుట్టిన దానివి గనక నీకు మానస అని పేరు పెడుతున్నాను, మరి ముఖ్యంగా కలియుగంలో నిన్ను దర్శించిన వాడికి ఏ మనస్సంకల్పం ఉంటే అది నెరవేర్చువాడి, మనస్సులో కోరుకున్న కోరికలు ఆక్షణమే తీర్చేయి అని వరమిచ్చింది. ఆవిడే అఖండ సిద్ధయోగిని, నాగలోకవాసిని. మనం ఇంతకుపూర్వం చెప్పుకున్నాం ఆ చంద్రచూడ మహారాజు గారిని పరీక్షించిన ఆవిడ ఈవిడే. చివరికి పతివ్రత శాప వల్ల మహిమ కోల్పోయింది ఆవిడే, అయినా తరువాత అమ్మవారి యొక్క అనుగ్రహంతో మళ్ళీ శక్తులు పొందింది. అదిగో ఆ తల్లి, ఆవిడ కొడుకు ఆస్తికుడు సుపుత్రుడు, ఆవిడ కారణ జన్ముణ్ణి కన్నది, ఈ ఆస్తికుడు జనమేజయ మహారాజు సర్పయాగం ఆపడానికి పుట్టాడు, అలా ఆపాడు. పూర్వం పరీక్షిత్తుని కాటువేసి చంపాడు అని మనం ఇతపూర్వం కూడా పురాణాల్లో చెప్పుకున్నాం. తక్షకుడనే ఒక పాము, ఆ తక్షకుడు పరమపాపాత్ముడు, వాడు పరీక్షిందరేంద్రుణ్ణి శృంగి శాపం వల్ల చంపేశాడు కాటువేసి. దాంతో జనమేజయ మహారాజు గారు తన తండ్రికి తర్పణాలు చేసి రాజ్యపాలన చేస్తున్నట్ట. ఆ సమయంలో ఉదంకుడు అని పేరు కలిగిన ఒక మహర్షి వచ్చాడు. ఈ ఉదంక మహర్షి వచ్చి, మహాత్మా జనమేజయ మహారాజా, నువ్వు చాలా గొప్పవాడివయ్యా, మీ నాన్నగారిని చంపిన దుర్మార్గుడి మీద పగ తీర్చుకోకుండా రాజ్యపాలన చేసి రోజు పిండి వంటలు తింటున్నావా, కోడి పలవలు తింటున్నావా దుష్టుడా అని తిట్టాడు. తెల్లబోయాడు ఈయన, ఏమిటేమిటి, మా నాన్నని అన్యాయంగా చంపిన ఆ దుర్మార్గుడు ఎవడు,
అన్నట్ట. ఎవడేమిటి? తక్షకుడనే పాము. అయ్యా, అందులో తక్షకుడు తప్పే ఉందండి. బ్రాహ్మణోత్తముడు శృంగి శపించాడు, శాపం వల్ల ఆయన చంపాడు. కాబట్టి శాపం పెట్టిన వాడి తప్ప లేక తక్షకుడి తప్ప అని అడిగాడు జనమేజయుడు. అక్కడే ఉంది నాయన వెర్రి, నీకు అసలు రహస్యం తెలియదు. శృంగి అనేటటువంటి మహర్షి మీ నాన్న పరీక్షిత్తు 7వ రోజు సూర్యాస్తమయం కాగానే తక్షకుడనే పాము కాటు తిని మరణించాలి అని శపించాడు. ఆ శాపం పెట్టింది ఆయనే. కానీ ఆ శాపం తర్వాత జరిగిన అసలు కథ నీకు తెలియదు. 7వ పూర్తవుతోంది. 7వ సూర్యాస్తమయ సమయంలో పరీక్షిత్తుని చంపడానికి తక్షకుడనే దుర్మార్గుడు బయలుదేరాడు. వాడు పరమ పాపాత్ముడు. వాడు నన్ను ఎన్నో రకాలుగా ఏడిపించాడు. వాడు ఆ దుర్మార్గుడు మీ నాన్నను చంపడానికి వస్తూ ఉంటే దారిలో కశ్యపుడు అని పేరు కలిగిన మరొక ఋషి కనిపించాట. ఈ కశ్యపుడు అనే ఋషి కనిపించగానే ఇతడు ఆశ్చర్యపోయి బ్రాహ్మణ వేషంలో వస్తున్నాడు ఈ తక్షకుడు. ఎవడవు నువ్వు అన్నట్ట. నేను ఎవరినేమిటి, పావు మంత్రాలు వేసుకునే గొప్ప పండితుణ్ణి అన్నట్టు. నేను పావు మంత్రాలు వేసుకునేవాడివా? ఇప్పుడెక్కడికి బయలుదేరావు? ఇవాళ తక్షకుడనే పాము పరీక్షిత్ అనే మహారాజు గారిని కాటివేసి చంపబోతున్నాడు. ఆ మహారాజు గారు చచ్చిపోయిన వెంటనే నేను నా పాము మంత్రంతో ఆయన బతికిస్తా, రాజుగారు మెచ్చుకుంటాడు, నాకు అర్ధరాజ్యం ఇస్తారు అన్నట్ట. పక్కపక్కా నవ్వాడు ఆ ఎదురుగుండా ఉన్న తక్షకుడు. వాడు బ్రాహ్మణ రూపంలో ఉండడం వల్ల వాడే తక్షకుడని ఈ కశ్యపుడికి తెలియదు. అందుకని వాడు అన్నట్ట, ఏమయ్యా తక్షకుడు కాటు వేస్తే పాము మంత్రం వేసి బతికిస్తావా? తక్షకుడు అంటే ఎవడనుకుంటున్నావు? అదే బురద పాము అనుకుంటున్నావా లేక నేల మీద తిరిగే వానపాము అనుకున్నావా అన్నట్ట. అది బురద పాము, వానపాము, 1000 తలకాయలు కలిగిన పాము, నాకనవసరం. నేను ఎటువంటి విషానికైనా విరుగుడు వెయ్యగలను, అంత మంత్రశక్తి నాకుందన్నట్ట. పకపకాన వేడివాడు బుస్సుమని వెయ్యి లేచిపోయాడు. ఒక్కసారిగా తాడి చెట్టంత పొడుగు, 1000 పడగలతో ఉన్నాడు, భేకరాకారుడు, మంచి కోరలు, విషాగ్రజ్వాలలు కమ్ముతున్నాడు. ఇప్పుడు అర్థమైందా నేను రా తక్షకుణ్ణి అన్నట్ట. ఓహో, నువ్వు తక్షకుడివైనా భిక్షుకుడివైనా నాకేం భయం లేదన్నాడు ఈయన ఎదురుగుండా కూర్చుని. సరే అయితే మన తిరిగి పోటీ, నువ్వు ఆ రాజును రక్షించడం తర్వాత చూద్దాం. ఈ పక్కనే ఒక చెట్టు ఉంది, పెద్ద మర్రి చెట్టు. ఈ మర్రి చెట్టు నేను కాటేస్తాను, దీన్ని బాగు చేసి వస్తానన్నట. కాటేసుకో అన్నాడు ఈయన. ఈ తక్షకుడు తక్షణం ఆ మర్రి వృక్షాన్ని కాసి కాటేశాడు బుస్సుమని. అంతటి మర్రి చెట్టు చూస్తూ ఉండగా అగ్నిజ్వాలలతో బూడిదెయ్యి పడిపోయింది. ఇంత పిడికెడు బూడిదయ్యింది. పాపం దాని మీద ఆకులు కోసుకోవడానికి వచ్చాడు మర్రి ఆకులు యజ్ఞానికి ఓ బ్రాహ్మడు. ఆ చెట్టుకి కోసుకుంటున్నాడు, వాడు కూడా బూడిదయిపోయాడు. ఇప్పుడు ఈ చెట్టుని బాగు చేయన్నట్ట తన విషానికి నవ్వుకుంటూ. అంతటి విశాలమైన వటవృక్షం పిడికెడు బూడిదయిపోయిందంటే వాడి విషం ఎటువంటిదో ఆలోచించాలి. అప్పుడు ఆ కశ్యపుడు ఆ బూడిద దగ్గరికి పోగేసి ఇదివరకు చెట్టున్న చోటే అక్కడ ఆ బూడిదని కుప్పను తయారు చేసి మంత్రోచ్చారణ చేసి ఆ కమండల జలం చల్లాట. ఆశ్చర్యం, చక్క 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 నవనవలాడిపోతూ చెట్టు మళ్ళీ యథాప్రకారంగా తయారైపోయింది. దాని మీద ఉన్న బ్రాహ్మణుడు మళ్ళీ బతికాడు. ఇంతకు పూర్వం కంటే కాంతితో ఉంది, ఆకులతో శాఖోపశాఖలై ఊడలతో కొమ్మలతో పెచ్చు పెరిగిపోయింది ఆ చెట్టు. తక్షకుడు డామ్మని పడ్డాడు. ఇందాకటి దాకా ఉన్న దర్పం ఎగిరిపోయింది, ముక్కు మీద వేలేసుకున్నాడు. అన్న వీడెవడండి, తక్షకుడు విషంతో కాటేస్తే ఆ విషానికి విరుగుడేశాడా? అమ్మో, వీడు వెళ్ళాడంటే పరీక్షతో బతికి తీరతాడు, అప్పుడు నాకు విలువ ఉండదు, బ్రాహ్మణ శాపానికి విలువ ఉండదు అనుకుని, ఏమయ్యా నేనే తక్షకుణ్ణి, శృంగి వంటి పండితుడి శాపానికి విలువ పోతుంది, నాకు రేపటి నుంచి లోకంలో గౌరవం ఉండదు, తక్షకుణ్ణి ఎవడు లెక్క చేస్తాడరా, కశ్యపుడు వచ్చి మంత్రం వేస్తాడులే అని అంతా నిన్ను పొగుడుతారు. నిన్ను పొగిడితే నాకు వచ్చే నష్టం లేదు, కానీ నా విలువ పోతుంది. నా మాట ఒక్కటి విను, నువ్వు దేనికి వెడుతున్నావు? డబ్బు కోసం. ఆ డబ్బేదో నేనే ఇస్తాను. మా పాతాళ లోకంలో భూమిని కొనగలిగే మణులు, అమూల్యమైన మణులు ఉన్నాయి, అటువంటి మణులు గంపతో ఇస్తాను నీకు, గంపెడిస్తా, ఇవి పట్టుకో. కానీ విధి సంకల్పానికి వ్యతిరేకంగా పరీక్షిత్తుని బతికించకు అనగా కశ్యపుడు దివ్య దృష్టితో ఆలోచించి నిజంగా పోయే కాలం ఉన్న పరీక్షిత్తుని ఇక బతికించడం అనవసరం, బ్రాహ్మణ శాపానికి వ్యతిరేకంగా నడుచుకోవడం తప్పు అనుకుని గంపతో నవరత్నాలు ఇచ్చుకుని పోయాట. ఐశ్వర్యం పొంది. ఆ విధంగా మీ నాన్నని కశ్యప ప్రజాపతి రక్షించకుండా డబ్బెట్టి ఆ పండితుణ్ణి కొని పంపేశాడు. ఆ తర్వాత వచ్చి మీ నాన్నగారిని కాటేశాడు. అక్కడ కూడా మీ నాన్నగారు ఒక మంత్రంతో తానున్న ప్రదేశం చుట్టూతో దిగ్బంధనం చేయించుకున్నాడు ఆశ్రమాన్ని. అప్పుడు లోపలికి రాలేకపోతూ ఒక నిమ్మకాయలో దూరి ఆ దుర్మార్గుడు వచ్చాడు లోపలికి. ఆ తర్వాత మీ నాన్నగారిని కాటేశాడు. అటువంటి పాపాత్ముడు ఎక్కడైనా ఉంటాడా? కాదన్న గిట్టిపాటి అపకారము తక్షకుడు ఏక విప్ర సంబోధన చేసి చేసి నృప పుంగవా నీవు అనేక భూసురాపాదిత సర్పయాగమున భస్మము చేయుము తక్షకాది కాకోదర సంహతిన్ హుతవహోగ్రమహోగ్ర శిఖాచయంబులం. దుర్మార్గుడు ఆ తక్షకుడు, ఎవడో ఒక సామాన్యమైన బాలుకుడు విప్ర బాలుకుడు ఏదో శాపమిస్తే ఆ ఒక్క బ్రాహ్మణుడి యొక్క సంబోధనతో ఇంత పాపం చేశాడు, మీ నాన్నని చంపాడు, మీ వంశానికి తీరని మచ్చ ఇచ్చాడు, మీ నాన్న నరకంలో పడేలా చేశాడు, నరేశ్వర మహారాజా నీవు మాత్రం ఆలస్యం చెయ్యకు, భయంకరమైన సర్పయాగం నే చేయిస్తా, ఆ సర్పయాగానికి నువ్వు సంసిద్ధుడవుక, కలశస్థాపన చెయ్యి. ఈ తక్షకుణ్ణి, వాడితో పాటు వాడి సమస్త జాతిని, ఈ పావుగాళ్ళందరినీ సేమ్యాలు కాల్చినట్టు కాల్చేసేద్దాం, అందులో వేసేసి భస్మం చేసి పారేద్దాం, భయంకరమైన అగ్నిజ్వాలలకు వెళ్ళని బలి చేసేద్దాం, మీ తండ్రి రుణం ఎలా తీర్చుకోవాలి నువ్వు అన్నట్టు. అంతవరకు తండ్రికి వెనక ఇలా జరిగిందని తెలియదు, మా నాన్నని బతకనివ్వకుండా వచ్చిన కశ్యపుణ్ణి వెనక్కి పంపాడా ఈ దుర్మార్గుడి పాపాత్ముడి తక్షకుడు, క్షమించకూడదనుకున్నాడు. సరే అయితే యజ్ఞానికి సంసిద్ధులం అవుదాం అలాగేనని వెంటనే అప్పటికప్పుడే ఈ ఉదంకుణ్ణే ఋత్విక్గా పెట్టుకున్నాడు. ఈ యజమాని ఈయన అయ్యాడు, మహానుభావులైన ఋషీశ్వరుల్ని పిలిపించాడు, మంచి ఋత్విక్గణాన్ని సామవేదం అధర్వణ వేదం ఋగ్వేదం యజుర్వేదం చదివే వాళ్ళని పెట్టాడు, గాయత్రి జపహోమాదులు ఏర్పాటు చేసే వాళ్ళని చేశాడు. అప్పట్లో కఠోరమైన నియమనిష్టలతో ఉండి యజ్ఞాలు చేసేవారు. అలాంటి మహానుభావులందరినీ పిలిపించి యజ్ఞం ప్రారంభించాడు, సర్పయాగం. సర్పయాగంలో ఒక్కొక్క మంత్రం చదువుతుంటే ఒక్కొక్క పాము, నల్లత్రాచు పాములు, ఎర్రత్రాచు పాములు, గోధుమ త్రాచు పాములు, తెల్లత్రాచు పాములు, ఓసి వీడి దొంపలు దగ్గర ఎక్కడెక్కడి నుంచి పొడుగైనవి, తాడి చిట్టంతన్నవి, పొట్టివి, చిన్నవి, పెద్దవి, ఆడ మగ ఓ కుప్పలు తెప్పలుగా అందులో వచ్చి పడిపోయి ఉంటాయి. యజ్ఞగుండంలో రావడం పడిపోవడం మలమలమలమల మాడి బూడిదైపోతూ ఉండడం, ఇలా పాములు రెట్టి కాల్చి బూడిద చేసి పారేస్తున్నాడు ఆయన. ఇన్ని పాములు చూస్తున్నాయి, ఏడేసి రోజులు ఎనిమిదేసి రోజులైనా తక్షకుడు రాడు. దాంతో ఈయనకి మండిపోయింది, ఏమండి బ్రాహ్మణోత్తములు, మనం చంపే పాములన్నీ కూడా నాకు శత్రువులు కనపడటంలా, అసలు తక్షకుడు ఏమయ్యాడు? బ్రాహ్మణోత్తములు దివ్య దృష్టితో చూశారట. అమ్మ జనమేజయ మహారాజా, ఈ తక్షకుడు పనిచేశాడయ్యా, ఇక్కడ యజ్ఞం జరుగుతుంటే వాడు కాలిపోతానని భయపడిపోయి ఇంద్రలోకానికి పోయాడు. ఇంద్రుడి దగ్గరికి వెళ్ళి, ఇంద్ర ఇంద్ర, యజ్ఞంలో పడి బూడిదైపోకుండా నన్ను రక్షించు బాబోయ్ అని ప్రార్థించాడు. ప్రార్థిస్తే ఇంద్రుడు, అయితే నా సింహాసనాన్ని చుట్టుకో అని వరమిచ్చాడు. ఇప్పుడు ప్రస్తుతం వాడు ఇంద్ర సింహాసనాన్ని చుట్టుకుని ఉన్నాడు. ఇంద్రుడి సింహాసనాన్ని చుట్టుకోవడం వల్లే మన మంత్రాలు వెళ్ళి వాడిని మన వెనక్కి లాక్కురావడం లేదు అన్నారట అక్కడ ఉన్న ఋత్విగణమంతా. జనమేజయ మహారాజు అడిగాడు, మీ సమస్త మంత్రశక్తులు ఉపయోగించి వాడిని తెప్పించగలరా లేదా, లేకపోతే యజ్ఞం వ్యర్థం కదా మరి. ఇదేం లెక్కయ్యా, ఇంద్రుడిని పునాదులతో కదిపిస్తాం మేము, వాడిని కదల్చగల శక్తి మాకుంది, ఇంద్రుడు లెక్క కాదు, మేము ఉపేంద్రుడి భక్తులం అయ్యా, విష్ణు భక్తులం అని సహేంద్ర తక్షకాయ స్వాహ అన్నారట. అంటే ఇంద్రుడితో పాటు తక్షకుడు వచ్చి ఇంద్రుడు పడిపోగాక ఇంకేముంది, ఇంద్ర సింహాసనం డామ్మన్ లేచిపోయింది మొత్తం పునాదులతోటి. సింహాసనం లేచి వచ్చేస్తుంటే దాన్ని చుట్టుకున్న తక్షకుడు గొయ్యిలో గొల్లో అన్నట్ట, ఇంద్రుడికి అడిలిపోయాడు. అనవసరంగా వీడికి వరం ఇచ్చానో లేనిపోను గొడవ, వీడి దౌర్భాగ్యుడు, వీడి ఇంత రక్షలేయటం మాకు తెలియదు, వీడితో పాటు మేము కూడా బూడిదైపోతున్నానని క్యార క్యారమంటున్నాడు. ఇప్పుడు వాడిని వాడే రక్షించుకోలేని పరిస్థితి వచ్చింది. ఆ సమయంలో ఈ ఆస్తిక మహర్షి వచ్చాడు, ఈ జరత్కారు కొడుకు వచ్చి జనమేజీ మహారాజు యజ్ఞంలో, మహారాజా యజ్ఞంలో దానం అడుగుతున్నాను ఇమ్మన్నాడు. యజ్ఞం చేసేవాడు మంచి పండితులైన విప్రులు ఎవరన్నా వచ్చేదన్నా దానం అడిగితే ఇచ్చి తీరాలి. జరత్కారుని కుమారుణ్ణి ఈ ఆస్తికుణ్ణి చూడగానే జనమేజయుడు ముచ్చటపడి, కోరుకో ఏం కావాలో విప్రోత్తమా అన్నట్ట. అయితే తక్షణం ఈ యజ్ఞం ఆపేయి అన్నట్ట. ఇంకేం చేస్తాడు, యజ్ఞంలో మాటిచ్చాడుగా, ఆపేశాడు. ఆ సమయానికి ఇంద్రసింహాసనం పైకొచ్చి గిర్రమని గిరికీలు కొట్టుకుంటూ వస్తుంది, ఇంకో నిమిషం ఉంటే ఇందులో పడిపోతుంది. తత్రైవ తిష్ఠతు అన్నాడు, అంటే అక్కడే ఉండుగాక, ఓహో తక్షక భయపడకు అని తక్షకుడితో పాటు ఇంద్రసింహాసాన్ని ఆస్తికుడు ఆపాడు. అమ్మవారి అంశ ఆ మానసాదేవి, ఆమె పుత్రుడు గనక ఆనాడు నాగ జాతి మొత్తం నాశనం కాకుండా కాపాడాడు. ఎప్పటికీ కూడా ఆ నాగజాతి వాళ్ళందరూ అందుకే ఆస్తికుణ్ణి కొలుస్తారు. అమ్మవారి భక్తులకి అసాధ్యమైనది లేదు. షష్ఠి నాడు నాగుల చవితి వచ్చినప్పుడు నిజానికి కొలవవలసింది ఈ మానసాదేవిని. చాలామంది ఆ నామం ఉచ్చరించడంలా, అందుకే ఎక్కువ మందికి నాగదేవత యొక్క సంపూర్ణమైన అనుగ్రహం లభించడంలా. నాగపంచమి వచ్చినప్పుడు, ఇలా మంగళ షష్ఠీ తిథులు వచ్చినప్పుడు, సుబ్రహ్మణ్య షష్ఠి వచ్చినప్పుడు, ఈ నాగ చతుర్థి వచ్చినప్పుడు, ఇటువంటి కాలములలో ఈ మానసాదేవిని మనస వాచ కర్మణ కొలిచి ఆమె అనుగ్రహం పుచ్చుకున్న వాళ్ళకి నాగభయం ఉండదు, సమస్త శుభాలు కలుగుతాయి, మనస్సంకల్పాలు నెరవేరతాయి. నారద, ఇక అమ్మవారి యొక్క మరొక అంశం ఉన్నది. ఆ అంశే దేవశాన. ఈవిడే భగవతి షష్ఠి. ఈ దేవశాన కుమారస్వామి భార్య. అందుకే షష్ఠి నాడు ఆ కుమారస్వామిని భక్తి శ్రద్ధలతోటి అమ్మవారిని దేవశానని కొలుస్తారు. వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఒకప్పుడు ఈ షష్ఠి అని పిలువబడే, దేవసేన అని పిలువబడే ఆ అమ్మవారిని పెళ్లి చేసుకోవడం కోసం తాను కూడా నాగరూపం ధరించాడన్నమాట. శిశువుల్ని రక్షించడం ప్రధానంగా ఈవిడ లక్షణం. షష్ఠీ దేవత ఎవరిని పరిపాలిస్తుంది అంటే ఎక్కువగా శిశు రక్షణ కలగజేస్తుందట. తమ చిన్నపిల్లలు 11 సంవత్సరాల లోపున్న పిల్లలంతా బాగుండాలని కోరుకునేవాళ్ళు ఈ షష్ఠీదేవిని ఆరాధించాలి. ఈ సాధ్వి అమ్మవారికి అత్యంత ఆత్మీయ స్వరూపం. విష్ణుదేవుని భక్తురాలు. కార్తికేయుడు కుమారస్వామికి ప్రియపత్ని. ప్రతి వ్యక్తి ఈ షష్ఠీ తిథి నాడు షష్ఠీదేవిని ఆరాధిస్తే, 1 సంవత్సరం పాటు విడిచిపెట్టకుండా షష్ఠీ వ్రతాన్ని అనుష్ఠానం చేస్తే వాళ్ళకి మంచి సంతానం కలుగుతుంది, లేదా పిల్లలు బాగుంటారు, క్రమక్రమంగా వంశంలో మంచి వాళ్ళు పుడతారట. 1 సంవత్సరం పాటు ప్రతి షష్ఠి నాడు సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఏమీ తినకుండా ఉపవాసం ఉండి నక్తం చేసి సాయంకాలం నక్షత్ర దర్శన అనంతరం భోజనం చేయాలి. ఆ షష్ఠులలో ఒక్కొక్క షష్ఠికి ఒక్కొక్క నియమం ఉంటుంది. ఆ నియమం ప్రకారంగా షష్ఠీ వ్రతం చేయడం చాలా ఉత్తమం. సంతానం పుట్టిన తర్వాత 7 రోజులలోపు పిల్లలకి రకరకాల రోగాలు వస్తాయి, మసూచికమని ఇవని. ఇవన్నిటికీ మందులతో పాటుగా ఈ వ్రతాన్ని కూడా అనుష్ఠానం చేస్తే పిల్లలు బాగుపడతారట. అందుకే తమ పిల్లలు చిన్న రోగాలతో, బాల రోగాలతో, ప్రసూతి రోగాలతో బాధపడకుండా ఉండాలి అంటే ఈ వ్రతం చేసేవారు పూర్వం. ఆకాశంలో, నీళ్లల్లో, భూమి మీద, కొండ గుహలలో ఈ శిశువుల్ని రక్షించే భారం దేవసేనది. ఇక అమ్మవారి మరొక రూపం మంగళచండి. ఈ శక్తి అమ్మవారి ముఖం నుంచి పుట్టిందట. ఈమె దయవల్లే అందరికీ మంగళములు కలుగుతాయి. ముత్తైదువులు మరి ముఖ్యంగా ఈ తల్లిని ఉపాసించి ఆ తల్లి యొక్క అనుగ్రహంతో మాంగళ్య భాగ్యం పొందుతారు. సృష్టి సమయంలో ఈమె అన్ని రకాల శుభములను తనలో ఇముడ్చుకుని కనపడుతుంది. ప్రళయకాలంలో క్రోధంగా ఉంటుంది ఈవిడ. ఈ శక్తిని విద్వాంసులు అందుకే మంగళచండి అన్నారు. చండి అంటే క్రోధస్వరూపిణి, మంగళస్వరూపిణి, క్రోధస్వరూపిణి. ప్రారంభకాలంలో, సృష్టి ఆరంభకాలంలోనేమో మంగళం ఇస్తుంది, ప్రపంచ ప్రళయ కాలంలో కోపంతో ఉంటుంది, అందుకు మంగళచండి అన్నారు. ప్రతి మంగళవారం విశ్వమంతా ఈవిడ తిరుగుతూ ఉంటుంది అన్నారు. అందుకే మంగళవారం నాడు ఈవిడ ఆరాధించాలి. కనీసం ప్రతి మంగళవారం చేయలేకపోయినా శ్రావణ మాసంలో మాత్రం ఈ తల్లిని తప్పనిసరిగా ఈ చండీదేవిని ఉపాసించాలి. శ్రావణమాసానికి అధిష్టాన దేవత మంగళచండి. ఈవిడే శ్రావణ శుక్రవారం నాడు వరలక్ష్మీదేవిని మన ఇంటికి పంపిస్తుంది. వరలక్ష్మీ వ్రతం చేసేటప్పుడు లక్ష్మీదేవి మన ఇంటికి రావాలంటే ముందు ఈవిడ అనుగ్రహం కావాలి. అందువల్ల మంగళ గౌరిగా, మంగళ చండిగా పిలువబడే ఈ తల్లిని కొలిచి ప్రతి వ్యక్తి శుభం పొందుతాడు. పెళ్ళయిన తరువాత 5 సంవత్సరాలు కనీసం విడిచిపెట్టకుండా ఈ శ్రావణ మంగళవారం నోచుకునేటటువంటి వాళ్ళకి ఈ మంగళచండిక లేక మంగళగౌరి అని పిలువబడే అమ్మవారి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉంటుంది. 5 ఏళ్ళు వరుసగా చేయలేని వాళ్ళు తర్వాత కాలంలో అయినా వెంటనే ఆలస్యం లేకుండా చేయాలట. 7 ఏళ్ళు గడిచే కొద్దీ ఆ వ్రతం వల్ల ఫలితం తగ్గిపోతుంది. అంచేతే అనన్య భక్తితో 5 ఏళ్ళు విడిచిపెట్టకుండా చేయమన్నారు. ఈ తల్లి ఇంకా ఏమేమి ఇస్తుందో చెప్పారు. పుత్ర పౌత్ర ధనం ధాన్యం. ముందు పుత్రుల్ని ఆ వంశంలో, ఆ తర్వాత మనవల్ని ఇస్తుంది, ధనం ఇస్తుంది, ధాన్యం ఇస్తుంది, సంపదలను ఇస్తుంది, యశస్సు కీర్తి పెంచుతుంది, కళ్యాణం అన్ని శుభాలే ఇస్తుంది, జయం కలుగుతుంది అన్ని పనులలో. ఈ దేవి ప్రసన్న అయితే స్త్రీలకి మరి ముఖ్యంగా సకల మనోరథాలు సిద్ధిస్తాయి. ఆడవాళ్ళు బాగుంటే మగవాడు బాగుండడం ఏమిటి? అంచేతే మానవుడు చాలా తెలివైన వాడు. పెళ్లి మంత్రాల్లో ఒక మంత్రం ఉన్నది, ఏమని, మంగళ్యతంతునానేన మమ జీవన హేతున కంఠే వర్ధనామి శుభగే త్వంజీవ శరదాంశతం అని. తంతు అంటే దారం. ఈ మంగళసూత్రానికి ఉండే ఆ తాడుందే, దాన్ని తంతు అంటారు. ఇది మంగళప్రదమైన తాడు, దీనిని నీ మెడలో కడుతున్నాను, నీవు ఈ తాడు మెడలో వేసుకుని 100 ఏళ్ళు హాయిగా బతుకు. ఈ తాడుతో 100 ఏళ్ళు బతికితే ఈయన ఇంకో 110 ఏళ్ళు బతుకుతాడు. అది అర్థం అసలు విషయం. ఈయన అంతకంటే పెద్దవాడే కదా మరి. అందువల్ల ఈ తాడు నీ మెడలో ఉన్నంతకాలం నేను బతుకున్నట్టే లెక్క. నేను పోతే ఈ తాడు పీకేస్తారు కనుక. దీంతో నువ్వు 100 ఏళ్ళు బతుకుంటున్నాడు అవండి. ఆవిడికి కాదు వరం. అమ్మో వీడు ఎంత తెలివినోడు చూడండి. నువ్వు 100 ఏళ్ళు మంగళసూత్రంతో బతుకు అంటే నువ్వు 100 ఏళ్ళు ఉంటే నేను 105 ఏళ్ళు నీకంటే వయస్సును బట్టి 106 ఏళ్ళు 110 ఏళ్ళు బతుకుతాను అన్నమాట. అంచేత అమ్మవారు ఏం చేస్తుందంటే మంగళ చండీ వ్రతం చేసిన వాళ్ళని ఆడవాళ్ళని మాంగళ్య శుభం ఇస్తుంది. తద్వారా భర్తకి ఆయుర్దాయం పెరుగుతోంది. అందువల్ల ఏ స్త్రీ అయినా జీవితంలో ఈ మంగళ చండీ వ్రతాన్ని తప్పనిసరిగా అనుష్ఠానం చెయ్యాలి. ఆ భగవతి యొక్క ఈ వ్రతం చేయకపోతే కిరుకు వహిస్తుంది. అందుకే భార్యాభర్తల మధ్యలో కొంతమందికి సంబంధాలు బెడిసి కొట్టడాలు, తొందరగా వైధవ్యం రావడము ఇలాంటివన్నీ జరుగుతూ ఉండడానికి గల కారణం ఈ మంగళ చండీ వ్రతం సక్రమంగా చేయలేకపోవడమే. ఈ భగవతి ఒక్కసారి కన్ను ఎర్ర చేస్తే తక్షణం విశ్వం భస్మం అవుతుంది. అంతటిది ఆవిడ చండీ అంటే ఏకంగా మహాభయంకరమైన రాక్షస సంహారం, రక్తబీజాదుల్ని చంపడానికి మూలకారకురాలు ఈవిడే. ఇక అమ్మవారి యొక్క మరొక రూపం, అమ్మవారికి అనేక శక్తులు కదా మరి, అనేక రూపాలు ధరించింది కదా, ఒక్క రూపంతో ఉంటుంది ఆవిడ. ఎన్ని రూపాలు, అందులో ఒక రూపం భగవతి అని పిలువబడే మహాకాళి. ఈవిడ ఆదికాలంలో ఈ శుంభ నిశుంభాదుల్ని చంపేటప్పుడు మహిషాసుర మర్దన సమయంలో అమ్మవారి యొక్క నేత్రం నుంచి పాలన నుంచి ఉద్భవించింది జగన్మాత అంబిక నుంచి. ఈవిడే ప్రార్థించాడు అమ్మవారు, మహాకాళిని ఉపాసించాడు కాళిదాసు, పండితుడయ్యాడు కవి అయ్యాడు. రామకృష్ణ పరమహంస ఆ తల్లిని ఉపాసించాడు, పరమహంస అయ్యాడు. ఆ తల్లిని తెనాలి రామకృష్ణుడు ఉపాసించాడు, కవి అయ్యాడు. మహానుభావులైన వాళ్ళు ఎవరన్నా సరే మహాకాళిని ఉపాసిస్తారు. మహాకాళిని ఉపాసించకుండా వాడు కవి కాలేడు, పండితుడు కాలేడు. వాక్శుద్ధికి మహాకాళి మూల కారణం. ఈ తల్లి పాపాత్ముల్ని శిక్షిస్తుంది, పుణ్యాత్ములకి మాత్రం ఆ భేకరాకారంతో ఉన్న పూజ చేస్తున్నప్పుడు కూడా సౌమ్యంగా కనపడుతుంది. అది ఆశ్చర్యం. ఈవిడ దుర్గామాత లలాటం నుంచి పుట్టింది. శిష్ట రక్షణ, దుష్ట శిక్షణ చేస్తుంది ఈవిడ. ఈ శక్తి జనని దుర్గాదేవి యొక్క అర్ధాంశము అంటారు. గుణాలలో కానీ, తేజస్సులో కానీ, పరాక్రమంలో కానీ, సంపూర్ణ శక్తులలో కానీ ఈ మహాకాళి సాక్షాత్తు అమ్మవారికి సాటి అన్నమాట. ఈవిడ అగ్రగణ్య. అచ్చం కృష్ణుడు ఈవిడ ఒకే రూపంలో ఉంటారు. ఈవిడ సాక్షాత్తు కృష్ణుడి చేత కూడా ఉపాసింపబడిందట. అందుకే ఏమన్నారు, శ్రీకృష్ణుడి యొక్క అనన్య భక్తురాలు అన్నారు, శ్రీకృష్ణుడితో సమానురాలన్నారు. ఈమె అంగకాంతి కూడా కృష్ణవర్ణమే. మహాకాళి సంకల్ప మాత్రంతో బ్రహ్మాండాలు నశించిపోతాయి. ఆవిడ రక్తబీజ వధ సమయంలో నాలుగు చాచి వాడి రక్తమంతా పీల్చవతల పారేసింది. దుర్మార్గులైన రాక్షసుల్ని సంహరించడానికి నిరంతరం కంకణం కట్టుకుని ఉంటుందా పరమాత్మ. అమ్మా, ధర్మ అర్థ కామమోక్షాలు ఇమ్మని కోరితే ఎవరైనా ఆ క్షణమే స్పందిస్తుంది. ప్రత్యేకంగా ఆశ్వయుజ మాసంలో, మాఘమాసంలో, వైశాఖ మాసంలో, చైత్రమాసంలో ఈ తల్లిని ఉపాసించిన వాళ్ళకి వారు అనుకున్నవన్నీ నెరవేరి తీరుతాయి. దుర్మార్గుల్ని సంహరించి ధర్మ సంస్థాపన చేయడం ఈమె లక్షణం. దైత్యులు కూడా అందుకే మహాకాళిని ఆరాధిస్తారు. ఆఖరికి మైరావణుడని రావణాసురుడి బంధువు ఒకడు ఉండేవాడు, వాడు కూడా భద్రకాళి భక్తుడే. అంచేత వాళ్ళు వీళ్ళు అనే తేడా లేకుండా అందరూ భద్రకాళిని ఉపాసించవలసిందే. చివరికి అర్జునుడు కూడా యుద్ధం జరగబోయే ముందు, భారతంలో సుస్పష్టంగా ఉంది మళ్ళీ ఎక్కడా తేడా లేకుండా, మహాభారతంలో రాశారు వ్యాసుల వారు, యుద్ధానికి ముందు అర్జునుడు భయపడిపోయి ఈ సైన్యంతో నేనే యుద్ధం చేస్తాను అన్నట్ట కృష్ణుడితోటి. అప్పుడు మరేం భయపడకు, అమ్మవారిని ఉపాసించు, అమ్మవారి అనుగ్రహంతో నువ్వు విజయం పొందుతావనగానే అర్జునుడు 14 శ్లోకాలతో మహాభారతంలో భీష్మ పర్వంలో అమ్మని ప్రార్థిస్తాడు. నమస్తే సిద్ధశానాని ఆర్యే మందరవాసిని కుమారి కాళి కాపాలి కపిలే కృష్ణ పెంగలే భద్రకాళి నమస్తుభ్యం మహాకాళి నమోస్తుతే చండి చండే నమస్తుభ్యం తారిణీ వరవర్ణిని కాత్యాయని మహాభాగే కరాళి విజయే జయే శిఖిపించధ్వజధరే నానాభరణభూషితే అంటూ 14 శ్లోకాలతో అమ్మవారిని స్తోత్రం చేస్తే అప్పుడు అమ్మ ప్రత్యక్షమై సింహవాహనం మీద జగదంబ ప్రత్యక్షమై, నాయనా నేటికి 18 రోజులు పూర్తి కాగానే మీదే రాజ్యం, మీ అన్న రాజ్యపాలన చేస్తాడు, మీకు విజయం తప్పదు, ఈ రోజు నుంచి నువ్వు శాశ్వతంగా విజయుడనే నామాన్ని తరించదవుగాక అన్నది. ఆ రకంగా అర్జునుడికి వరం ఇచ్చింది ఆ తల్లి. సంజయుడు ధృతరాష్ట్రుడికి ఈ యుద్ధంలో ఏం జరుగుతున్నా చెబుతూ ఉంటాడుగా దివ్య దృష్టితో చూసి వ్యాసుడి అనుగ్రహంతో. వాడు అంటాడు, ధృతరాష్ట్ర మహారాజా, నేను అదృష్టవంతుడయ్యా, వ్యాసుడు భారత యుద్ధం అంతా చూసి నీకు చెప్పమని నాకు దివ్య దృష్టి ఇచ్చాడు. ఆ దివ్య దృష్టి వల్ల అర్జునుడు అమ్మని ప్రార్థిస్తూ ఉంటే అమ్మ ప్రత్యక్షం అవ్వడం, 18వ రోజు పూర్తి కాగానే నీకు విజయం వస్తుందని చెప్పడం నేను విన్నాను. ఆ అమ్మని నేను చూచాను, ఆ అదృష్టం. అర్జునుడు చూచాడు, కృష్ణుడు చూచాడు, యుద్ధరంగంలో ఇంకెవరికీ కనపడలేదు. ఇవాళ నేను నీకు చెబుతున్నానంటాడు. అప్పుడే యుద్ధంలో విజయం ముందే వచ్చేసింది, ఇంకెందుకు నీ కొడుకులు యుద్ధం చేయడం అని చెప్పేశాడు ఆయన. కాబట్టి అమ్మ అనుగ్రహంతో ఘోరమైన యుద్ధాలలో, కోర్టు కేసులలో చరసాల పాలైపోయి బయటికి రాలేనప్పుడు అందులోంచి బయటకు వచ్చి తీరతారు. వ్యాపారాదులలో ఎక్కడన్నా తగాదాలు వచ్చినప్పుడు, ఇంకేమైనా ఇన్కమ్ ట్యాక్స్ బాధలు వచ్చినప్పుడు అప్పుడు ఈ భద్రకాళిని ఆరాధించాలన్నారు. నాయనా, నారద మహర్షి, ఆ భద్రకాళిని తలుచుకుంటూ ఉంటే నా మనస్సు పులకిస్తోందని నారాయణుడు నారదునికి ఇదంతా చెబుతున్నాడు, అది మర్చిపోకూడదు మనం. ఇంకా అమ్మవారి మరొక రూపం భగవతి భూదేవి. ఆ భూదేవినే వసుంధర అన్నారు. ఆవిడే అచల చల కూడా. ఆవిడ ప్రకృతి స్వరూపిణి. ఆవిడ ఆవిడే మనందరం ఉండడానికి అసలు మూలం. ఆ తల్లి లేకపోతే తిండి లేదు, ఆ తల్లి లేకపోతే వసతి లేదు, ఆ తల్లి లేకపోతే సుఖాలు లేవు, వృక్షాలు లేవు, చల్లదనం లేదు, ఏమీ లేవు. ఆ తల్లి కోసమే కొట్టుకు చచ్చిపోతుంటారు. సూది మనమోపి ఎంత భూమి ఇవ్వనన్నాడు దుర్యోధనుడు. ఆ భూములు ఆక్రమించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎక్కడన్నా ఖాళీగా ఉంటే జెండా పోస్తామని అక్కడికి వెళ్ళేవాళ్ళు కూడా భూమి కోసం పోతారు. ఆ భూమి అంత విచిత్రమైనది. భక్తులు ఈమెను సర్వసస్య ప్రసూతిక అని కీర్తిస్తారు. ఈ దేవుణ్ణి రత్నకర, రత్నగర్భ అని బుధజనులు పండితులు పొగిడారు. రత్నాలు గర్భంలో పెట్టుకున్నది రత్నగర్భ. రత్నాలంటే కేవలం నవరత్నాలే కదా, వెలగ ఉంటాయి, బంగారం ఉంటుంది, వెండి ఉంటుంది, ఇనుము ఉంటుంది, నానా రకాల గనులు ఉంటాయి. అన్నిటికంటే అసలు రత్నం భోజనం. సస్యశ్యామలం ఆవిడ ధాన్యాలు ఇస్తుంది. ధాన్యాలు లేకపోతే ఇంకేమిటి? అంచేత అవే నిజమైన మానవ జీవనానికి మూల కారణములు గనక ఆ రకంగా పోషించే తల్లి రత్నగర్భ అని పిలువబడింది. సంపూర్ణ రత్నాలు, అనేక లోహాలు, అనేకమైన శక్త్యుత్పాదక పదార్థాలు ఈ గర్భంలో ఉన్నాయి. నరేశ్వరులు, జనులు, సకల జీవులు ఈ దేవిని స్తుతించి ఆరాధించాలి. ఈ భూదేవిని ప్రత్యేకంగా మంగళవారం నాడు పూజిస్తే మరింత మంచిది. ఎందుకంటే కుజగ్రహం, కు అంటే భూమి, భూమి నుంచి పుట్టాడు కాబట్టే కుజగ్రహానికి ఆ పేరు వచ్చింది. ఆ కుజగ్రహానికే మరో పేరు మంగళుడు. ఆయన అమ్మవారి కొడుకు గనక, భూదేవి కొడుకు గనుక మంగళవారం నాడు ఆ అమ్మని ఉపాసిస్తే నా పుత్రుడికి ఇష్టమైన రోజున నన్ను ఉపాసించిన వాళ్ళకి నేను భూమినిస్తాను అంటుందిట. ఇల్లు ఇస్తుందిట ఆవిడ, ఆ రకంగా పంట పొలాలు ఇస్తుందిట, అనేక రకాలుగా ఆనందం పెడుతుందిట. కాబట్టి మంగళవారం నాడు భూదేవిని పూజించడం చాలా మంచిది నారద. ఇక జీవులకి జీవనాధారమైన ఆహారాన్ని ఉత్పన్నం చేయడానికే ఈవిడ పుట్టింది. ఈ దివ్య రూపం ధరించింది. ఈవిడికి రెండు రూపాలు ఉన్నాయి. ఒకటి గోళాకారం, రెండవది అందమైన స్త్రీ రూపం. ఈ రెండు రూపాలతో విహరిస్తుంది. ఈ భూమి భూమి కిందే ఉండగా తాను దివ్య రూపంతో అన్ని చోట్లకి వెళ్ళగలదు ఆవిడ. సమస్త జరాచర జగత్తు నిరాధారం అవుతుంది ఈ తల్లి లేకపోతే. కాబట్టి ఈ తల్లిని తప్పనిసరిగా పూజించాలి. మరి ముఖ్యంగా అమ్మవారు సింహవాహనం మీద కూర్చుని అమ్మవారి గుళ్ళో కనుక ఈ భూదేవిని ఉపాసిస్తే, భూదేవికి కూడా ప్రత్యేక మంత్రాలు చెప్పారు దేవీ భాగవతంలో, దీంట్లో వీటిల్లో కూడా. ఈ మంత్రములతో భూదేవిని పూజించాలట. ఏదన్నా మంగళవారం ఒక రోజున అమ్మవారు సింహవాహనం మీద ఉండే అమ్మవారి గుళ్ళో ఈ భూదేవిని ఉపాసన చేస్తే అటువంటి వాళ్ళకి వాళ్ళ భూ తగాదాలు, భూమికి సంబంధించిన తగాదాలు పరిష్కారం అవుతాయి. భూమి కైంకర్యం అవుతుంది. ఏదో కొంత స్థలం తన చేతికి వస్తుంది వాడికి. మునీశ్వర, ఇటువంటి అమ్మవారు ఆ భూదేవిని పూజించాలి. ఇంకా చాలా అద్భుతమైన అమ్మవారి కళలు చెబుతున్నాయి. ఇంతవరకు అమ్మవారి రూపాలు ఇవి. అమ్మవారిలో కళలు ఉంటాయి. అంటే చంద్రుడిలో 16 కళలు ఉన్నట్టుగా ఆ వెలుగు బయటకు వచ్చి అనేక రూపాలు ధరించింది. అంటే అమ్మవారిలో చిన్న సూక్ష్మమైన వెలుగు అన్నమాట. ఆ కళాంశాలు చెబుతున్నా. అందులో ఒక కళాంశ స్వాహాదేవి. ఈవిడ అగ్నిదేవుడికి ప్రియపత్ని. సంపూర్ణ విశ్వంలో ఉన్న వాళ్ళంతా ఈ దేవిని పూజించి ఆరాధిస్తారు. దేవతలకు అన్నం పెట్టేది ఈ స్వాహాదేవి. అగ్నికి ప్రియ పత్ని ఈమె. ఓం ఇంద్రాయ స్వాహ అంటే ఆ స్వాహాదేవిని తలుచుకుంటేనే ఆవిడ అగ్నిలో పడిన ద్రవ్యం ఇంద్రుడికి ఇస్తుంది, విష్ణువుకి ఇస్తుంది, దిక్పాలకులకి ఇస్తుంది. ఈవిడ సహకారం లేకపోతే దేవతలు ఏ పని చేయలేరు, వాళ్ళకి తిండి ఉండదు. ఈవిడ యజ్ఞభాగాలన్నింటినీ అందరికీ అందించే పరమస్వరూపిణి. ఈమె లేకపోతే అసలు మొత్తం పూజా కార్యక్రమములు నిష్ఫలములు. ఇక రెండవది స్వధాదేవి. ఈ స్వధాదేవి పితృదేవతలకి ప్రియపత్ని. పిండ ప్రదానాలలో యజ్ఞం చేసేటప్పుడు ఆ అగ్ని కార్యానికి ఈ స్వధాదేవినే తలుచుకుంటాం. ఈమె పితృదేవతలకి ఆహారం ఇస్తుంది. ఈవిడ లేకపోతే పితృదేవతలను అర్చించడం కుదరదు. దాంతో తర్పణములన్నీ నిష్ఫలమవుతాయి. తర్పణం నిష్ఫలమైతే ఆ వంశం మొత్తం నాశనమవుతుంది. వాళ్ళు చాలామంది వంశాల్లో ఎక్కువ ఇబ్బందులు ఎందుకు వస్తున్నాయంటే పిండాలు పెట్టకపోవడమే. పిండం పెట్టకపోతే పితృదేవతలకి గండం, వాళ్ళకి గండం అయితే వాళ్ళు వీళ్ళని అనుగ్రహించలేరు. వీళ్ళని అనుగ్రహించకపోతే ఈ వంశం క్రమంగా నశిస్తుంది. ఆ వంశంలో పాపాత్ములు పుడతారు, ఇష్టం వచ్చినట్టు చెరిస్తారు, వాళ్ళు సర్వనాశనం చేస్తారు ఆ వంశం మొత్తం కూడా. అందువల్ల స్వధాదేవి కూడా అమ్మవారి అంశ. ఇక స్వస్తి అని మరొక ఆవిడ తయారయ్యింది. ఈవిడ వాయుదేవుడి భార్య. వాయుదేవుడికి పక్కన ఉండి మనందరం ఉచ్ఛ్వాస నిశ్వాసాలు తీర్చుకోవడానికి మూల కారణం. ఈవిడ లేకపోతే మొత్తం వాయువు దానం అన్నీ వ్యర్థమైపోతాయట. ప్రకృతిలోంచి అంటే అమ్మవారిలోంచి పుట్టిన మరొక కళ షష్ఠి పుష్టి. ఈ పుష్టి అనే ఆవిడ గణపతికి భార్య. గణపతి భార్యల్లో తుష్టి పుష్టి మొదలైనటువంటి మహాత్ములు చాలామంది ఉన్నారు, బుద్ధి మొదలైన వాళ్ళు. అందులో ఈ పుష్టి అని పిలువబడిన ఆవిడ సాక్షాత్ అమ్మవారి యొక్క అర్ధస్వరూపం. ఆవిడే గణపతికి భార్య. అసలు గణపతి అంటే శ్రీకృష్ణుడి స్వరూపం చాలామందికి తెలియదు. శ్రీకృష్ణుడే ఒక అంశని గణపతి రూపంలో బయటికి తీసుకొచ్చాడు. అందుకే శుక్లాంబరధరం విష్ణుమని విశ్వవ్యాపకుడైన విష్ణువు ఎంతో, ఈ గణపతి కూడా విశ్వవ్యాపకుడు అని చెప్పడానికి ఆ మాట భవిష్యత్తులో వస్తుంది కథలో. మళ్ళీ ఈమె అనుగ్రహం లేకపోతే మానవులకి స్త్రీలకి అందరికీ శరీరం క్షీణిస్తుందిట, దేహం నశిస్తుందిట, బలహీనులు అవుతారట. అంచేత అన్నిటికీ ముందు పుష్టి ఉండాలి. వాడు కొంచెం పుష్టిగా ఉన్నాడంటే ఈ పుష్టి గణపతి భార్యే. ఇక తరువాత అమ్మవారి మరొక రూపం సంపత్తి. ఈవిడ సంపత్తి అనే ఆవిడే మనకు ఐశ్వర్యం ఇస్తుంది. దిక్పాలకులు 8 మంది ఉన్నారు. అందులో ఈశాన్య దిక్కుకు అధిపతి ఈశానుడు. అతనికి భార్య అయ్యింది ఈ మహాత్మురాలు, ఈ సంపత్తి. అంచేత ఎవరైనా ఈవిడ కరుణా కటాక్షాలు పొందితే వాళ్ళకి సంపదలు వస్తాయి, ఐశ్వర్యం వస్తుంది. ఈవిడ అనుగ్రహం లేకపోతే కటిక దరిద్రుడవుతాడు వాడు. తర్వాత ధృతి అని మరొక శక్తి బయటకు వచ్చింది, అంశ, అమ్మ అంశ. ఈవిడ కపిల మహర్షికి భార్య. ఈ శక్తి అనుగ్రహం ఏమిటి అంటే ప్రాణులు ధైర్యంతో ఉంటారట. ఈవిడ లేకపోతే ధైర్యవిహీనులై భీరువులై పిరికి వాళ్ళు అవుతారు. ఏ పని చేయాలన్నా పిరికితనమే కొంతమందికి. కారణం కపిల మహర్షి భార్యగా ఉన్న అమ్మవారి అంశ ధృతి లేకపోవడమే. ఇక మరొక అమ్మవారి అంశ కళాస్వరూపిణి క్షమాదేవి. ఈ క్షమాదేవి యముడి యొక్క భార్య. ఈ క్షమాదేవి ఆశ్రయం వల్ల మానవులు ప్రశాంతంగా ఉంటారు. ఈవిడ లేకపోతే ఉన్మత్తులు క్రోధంతో ఉంటారట. చిటికి మటికి కోపగిస్తారే, వాళ్ళకి క్షమాదేవి లేదన్నమాట. క్షమ లేకపోతే ఆ అంటే కోపం, ఊ అంటే కోపం, అన్నం పెట్టు అంటే కోపం, పెట్టవద్దంటే కోపం. ఎక్కువ పెడితే పెళ్ళ మీద, ఎక్కువ పెట్టేమేం గయ్యమంటాడు, తక్కువ పెడితే గయ్యమంటాడు, ఇడ్లీ పెడితే గయ్యమంటాడు, వడ పెట్టినా గయ్యమంటాడు. చిటికి మటికి భార్యాభర్తలు ఇద్దరు, అక్కడ భర్తనే కాదు భార్య కూడా అలా గయ్యమంటారు. గల కారణం క్షమ లేకపోవడమే. అనుక్షణం ఒక వ్యక్తిని చూడగానే ఓహో యమధర్మరాజు గారి భార్య ఇక్కడ లేదని అర్థమైపోతుందన్నమాట. ఆవిడ ఉపాసిస్తే క్షమ కలుగుతుంది, ఓర్పు కలుగుతుంది. అప్పుడు కామక్రోధాతులకు అతీతుడవుతాడు వాడు, స్వర్గగామి అవుతాడు. ఇంకా రతి అనే పేరుతో మరొక ఆవిడ పుట్టింది అమ్మవారి అంశ. ఈవిడే మన్మథునికి ప్రియ భార్య. ఈమె లేకపోతే ఈ చరాచర సృష్టి నడవదు. ఈ భార్యాభర్తల మధ్యలో ఈ రతీదేవియే నిజమైన ప్రియబంధాన్ని సాంగత్యాన్ని కలగజేస్తూ ఉంటుంది. నారద, ఈవిడ సమస్త క్రీడలకి అధిష్టాన దేవత. ఈవిడ పరమ సౌజన్య స్త్రీ. దేహధారులకి క్రమక్రమంగా క్షయరోగం వస్తుంది ఈవిడ లేకపోతే. అటువంటి వాళ్ళు జగత్శూన్యులవుతారు, సంతాన విహీనులవుతారు. ఇక ఆ తర్వాత అమ్మవారి మరొక కళ పత్ని. ఆవిడే ముక్తి అంటారు. ఈవిడ సత్యానికి భార్య. సత్యము అనే ఒకనొక దేవత బ్రహ్మ నుంచి పుట్టారని చెప్పుకున్నాం మనం. బ్రహ్మ నుంచి అనేక మంది పుట్టుకొచ్చారు. అత్రి పుట్టాడు, మరీచి పుట్టాడు, సత్యం ధర్మం పుట్టుకొచ్చాయి. అందులో సత్యమునకు ఈ ముక్తి అనేటటువంటి కాంతే భార్య. ఈ ముక్తి కూడా అమ్మవారి యొక్క రూపం. అసలు సత్యం పలికేవాడి దగ్గరే ఈ ముక్తి చేరుతుంది అనమాట. ఎప్పుడైతే మనం సత్యాన్ని ఆశ్రయించామో, ఓహో మా ఆయన ఇక్కడ ఉన్నాడు, ఫలానా వ్యక్తులు ఈ సత్యం ఉన్నది కాబట్టి నేను కూడా వరించాలి అని ముక్తికి అంత వరిస్తుంది. మోక్షం వరించడం చాలా కష్టం. అందువల్ల నిరంతరం సత్యవాక్య పరిపాలన ధురంధరుడై మానవుడు ఉండాలి. సర్వలోకప్రియ అయిన ఈ జనని అనుగ్రహం లేకపోతే ఈ మోక్షకాంత వరించదు. వరించకపోతే ఇంట్లో బంధువులు ఉండరు, బంధనాల్లో చిక్కుకుపోతాం మనం. ఇంకా తర్వాత అమ్మవారి యొక్క మరొక రూపం దయా. ఈవిడ అనుగ్రహం లేకపోతే పరస్పరం ద్వేషం పొందుతాం మనం. మోహము అని పేరు కలిగిన వాడికి భార్య ఈవిడ. మోహానికి ఈ దయ భార్య. ఇక తరువాత అమ్మవారి మరొక కళ పుట్టుకొచ్చింది. ఈవిడ పేరు ప్రతిష్ట పుణ్యాన్ని వరించిందిట. పుణ్యం అనేటటువంటి ఆయన్ని ఈ ప్రతిష్ట భార్యగా వరించింది. అందుకే ఎవడు పుణ్యం చేస్తే వాడికి ప్రతిష్ట పెరుగుతుంది, కారణం అది. ఈవిడ అనుగ్రహం ఉంటే, ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం ఉంటే మనం చచ్చి కూడా చావనట్టే, శాశ్వతంగా భూమి మీద ఉండిపోతుంది. ప్రతిష్ట ఉందంటే అదే, ఒకటి చచ్చిపోయినా వాడి అన్నాళ్ళైనా వాడి మహానుభావుడు అండి అని వాడి పేరు చెప్పుకుంటారు. దేవాలయాలకి వాటికి విగ్రహాలకి దానం ఇచ్చేవాళ్ళు చూడండి, వాళ్ళ పేర్లు అలా ఉండిపోతాయి శాశ్వతంగా, వాళ్ళు ఉండరు, కానీ వాళ్ళ ప్రతిష్ట ఉండిపోయింది. అందుకే వీళ్ళు చచ్చినా బతికిన వాళ్ళతో సమానం. ఈ ప్రతిష్ట లేకపోతే వాడు బతికున్నా చచ్చిన వాడితో సమానం. సుకర్మ యొక్క భార్య కీర్తి అని మరొక అమ్మవారి అంశం ఉన్నది. సుకర్మని పెళ్లి చేసుకున్నదట, ఆవిడ పేరు కీర్తి. అందుకే మానవులకి కీర్తి కావాలంటే ఆవిడ స్తోత్రం చెయ్యాలి. ఈ దేవి కరుణ లేకపోతే జీవి కీర్తిహీనుడై మృతతుల్యుడవుతాడు, చచ్చిన వాడితో సమానుడవుతాడు. తర్వాత క్రియాదేవి అని మరొక దేవి పుట్టింది అమ్మవారి నుంచి. ఈవిడ ఉద్యోగానికి భార్య. ఎవడన్నా ఉద్యోగం చేస్తే వాడు పని చేయాలిగా, ఆ పనే క్రియ అంటే అన్నమాట. ఈవిడ అనుగ్రహం లేకపోతే ఏ పని చేయలేం, పని చేయడానికి ఉత్సాహం ఉండదు, క్రియా విహీనుడవుతాడు, తద్వారా మానవుడు భ్రష్టుడవుతాడు. అందుకే ఉద్యోగానికి వెళ్ళాక అలా నిద్రపోతూ కూర్చుంటారు, కొంతమంది సంతకం పెట్టి లేవలేరు, టీ తాగడానికే లేస్తారు, ఇంకా మిగతా సమయంలో లేవరు పాపం వాడు. అంటే క్రియాదేవి వాడి దగ్గర లేదు. అంచేత క్రియాశక్తి కావాలంటే ఈవిడ ఉపాసన చెయ్యాలి. ఇక తరువాత మిథ్య అని మరొక అమ్మవారి శక్తి పుట్టింది. ఈ మిథ్యకి ఎవరు భర్తలు దొరకపోతే అధర్మం గాండి పట్టుకున్నదట. అధర్మం ఎక్కడుంటే అక్కడ ఈ మిథ్యాదేవి ఉంటుంది. అందువల్ల తప్పుడు పనులు చేసేవాళ్ళు, అధర్మంతో ఉండేవాళ్ళందరికీ ఈ లోకంలో బతుకు మిథ్య, కీర్తి మిథ్య, చివరికి వాడికి మోక్షం మిథ్య అవుతుంది, ఏమీ లేకుండా పోతుంది. మిథ్య అంటే ఏమీ లేదు. ఈ శక్తిని దుర్మార్గులు, నాస్తికులు ఆరాధిస్తారు. సరిగ్గా ఒక్క గురువుని ఆరాధించకుండా 100 మంది దగ్గరికి వెళ్ళే వాళ్ళందరూ ఈవిడే పట్టుకుంటారట. అందుకే ఎక్కువ మంది మంద ఎక్కువైతే చివరికి మధ్య వలచిన అవుతుందని, అధికంగా 100 మందిని పట్టుకునేవాడు చివరికి ఎందుకు కొనకాకుండా పోతాడనమాట. ఆ రకమైన వాళ్ళందరినీ ఈ మిచ్చి పట్టుకుంటుందిట. ఈ శక్తి చాలా గొప్పది. కృతయుగే అదృశ్య సాచ, కృతయుగంలో అదృశ్యంగా ఉంటుందిట, కనపడదు ఈ మిథ్యాదేవి. త్రేతాయుగే సూక్ష్మ రూప, త్రేతాయుగంలో కొంచెం సూక్ష్మం, అందుకే త్రేతాయుగంలో అధర్మ పురులు కొద్దిగా ఉంటారు, ఈ మిథ్య కొంచెం మందినే పట్టుకుంటుంది. ద్వాపరంలో సగం అయిపోయిందిట, అర్ధ శరీరధారిణి, సగం శరీరం ధరించిందిట. అందుకే ద్వాపరంలో సగం ధర్మం, సగం అధర్మం, సగమేమో మంచి కీర్తి, సగం మిథ్య. కలియుగంలో అలా కాదట, దినదిన ప్రవర్ధమాన ఆవిడ. చివరికి యుగాంతం వచ్చేసరికి తెగ పెరిగిపోయి ఎక్కడ చూసినా మిచ్చే. అమ్మ బాబో, ఏ ఇంట్లో చూసినా అధర్మమే, ఏ ఇంట్లో చూసినా మిచ్చే. అక్కడికి పుణ్యం ఉండదు. పుణ్యం మిథ్య, సత్యం మిథ్య, ధర్మం మిథ్య, అన్నీ మిథ్యలు. అంచేత ఆవిడ ఇంట్లో పట్టుకుని 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 అందరినీ పట్టుకుని చివరికి పరమ భ్రష్టులను చేసేస్తుందట అందరినీ కూడా. ఈవిడికి ఒక తమ్ముడు ఉన్నట్టండు ఈ దేవికి మిచ్చకి, వాడి పేరు కపటం. అంచేత కపటంతో తిరుగుతూ ఉంటాడు వాడి ఇంట్లో, అందరినీ పట్టుకుంటాడు, ఎక్కడ చూసినా మోసమే. ఈ బాబోయ్ గురువుగారు, మీరు మహానుభావులు అంటాం, దిక్కుమాల పీరుగండి అంటాం పక్కెళ్ళి. ఇది కపటం, ఇది వీడే చేస్తూ ఉంటాడు, దౌర్భాగ్యుడు వీడు. ఈతడు తన సహోదరితో కలిసి, ఇక్కడ చెప్పారు ఈ శ్లోకంలో, తన సోదరీమణి అయిన ఈ పాపాత్మురాలైన మిథ్యతో కలిసి, నిజానికి ఆవిడ కూడా అమరూపమే నిజానికి, అయితేనే మానవుల్ని భ్రష్టురాలు చేస్తుంది. కలియుగంలో గృహే గృహే ప్రవిశతి, ఇంటింటా చేరతాట. ఆ ఇల్లు ఈ ఇల్లు అక్కర్ల, అందరిళ్లలో చేరతాడు. కాకపోతే ఉపాసించటం ఉపాసించకపోవడం మన ఇష్టం. వీడికి సిగ్గుండదు, ఎగ్గుండదు, ఎప్పుడూ మోసం చేయడానికి ప్రయత్నం చేస్తాడు. ఈ కలియుగంలో ఏ ఏ రూపంలో ఉంటాడో చెప్పాట. ధనం లాగేసే వాళ్ళందరి రూపంలో ఉంటాడట. దొంగ చిట్ ఫండ్లు, మోసంతో నెత్తిమీద చేతులు పెట్టే బ్యాంకులు, ఇవన్నీ కూడా వీడి రూపే. ఈ కపటుడు ఈ మిథ్యాదేవి కలిసి చేస్తూ ఉంటారట. మహాభయంకరులైన రకరకాల వేషాలు వేస్తూ తిరుగుతూ ఉంటారట వీళ్ళు. ఇక తర్వాత అమ్మవారి మరొక రూపం వచ్చింది, శాంతి. తర్వాత ఇంకో రూపం లజ్జ. శాంతి లజ్జ అనే రెండు రూపాలు అమ్మవారి నుంచి కళలోంచి పుట్టాయి. ఈ రెండు సుశీలుడు అనేవాడిని, మహానుభావుణ్ణి పెళ్లి చేసుకున్నారట. అందుకే మంచి శీలం కలిగిన వాడు కనుక అయినా ఆయన భార్యలు అయ్యారు వీళ్ళు. ఈ ఇద్దరి యొక్క అనుగ్రహం ఉంటే మనకి శాంతి నిత్యం. కొంతమందికి ఎప్పుడు శాంతి, ఇన్ని ఉండనివ్వండి, హాయిగా పట్టు పరిపేద పడుకుని కూడా ఏడుస్తూనే ఉంటారు, ఏంటో తెలివి కూలిపోతారు శాంతి లేకపోవటం, ఈ తల్లి అనుగ్రహం లేకపోవడమే. కొంతమందికి సిగ్గుండదు, ఆంటీ అని ఇలా రొమ్ము విరుచుకుని ముందుకు వచ్చేవాళ్ళంతా అలాంటి వాళ్ళే. మరి ముఖ్యంగా కలియుగంలో బెత్తడి గొడ్లు కట్టుకు తిరుగుతూ ఉంటారు వీళ్ళంతా కూడా. వీళ్ళందరికీ లజ్జ ఉండదట. వీళ్ళందరికీ లజ్జ అంటే చాలా ఇష్టంట. నిన్నో మొన్నో ఎక్కడో పేపర్లో వేశారు, చక్కగా హాయిగా ఇంత గుడ్డ కట్టుకుని అలా కాళ్ళ మీద కాళ్ళు వేసుకుని టీవీ గాను మహానుభావులు వాళ్ళు. అంచేత మరి ముఖ్యంగా సినీ హీరోయిన్లంతా కూడా ఈ లజ్జ అనుగ్రహానికి దూరంగా ఉంటారు వాళ్ళు. పొదుపుగా ఉంటారు వాళ్ళు. డబ్బు విషయంలోనే కాదు, బట్టల విషయంలో కూడా పొదుపుగా ఉంటారు. ఒళ్ళు దాచుకోకుండా పని చేయడంలో ఇక వాళ్ళకి మించిన వాళ్ళు ఎవరు లేరన్నమాట. అదిగో అటువంటి వాళ్ళందరూ ఈ లజ్జాదేవికి అతీతంగా ఉంటారట. శాంతి లజ్జ వాళ్ళ దగ్గర ఉండవు. అందుకే తరచుగా వాళ్ళు ఆత్మహత్యలు చేసుకోవడానికో, తిండి లేకో, బాధపడటమో, ఏదో ఒక అశాంతి. డబ్బు ఉంది కానీ వాళ్ళకి ఏముందండి శాంతి? ఆ మధ్యలో ఒక ఆవిడ విషం తాగి తాగబోయింది, ఇంకొక ఆవిడ పైనుంచి కిందకు దూకు తెచ్చింది, ఈ గొడవ అంతా అంతే, ఇంకొక ఆవిడ జైల్లో పడి ఏడుస్తుంది. ఎందుకు వస్తున్నాయి ఇవన్నీ? శాంతి లజ్జ వీటికి అతీతంగా ఉండడం. సుశీలుడు వీళ్ళకి భర్త, ఆయన కూడా వీళ్లతో పాటు మన ఇంట్లో ఉండాలంటే వీళ్ళని ఉపాసించాలి. వీళ్ళు లేకపోతే సకల జగత్తులో ఉన్న ప్రాణులు ఉన్మత్తులై చేరిస్తారు. పగలు రాత్రి తేడా లేకుండా, ఆడ మగ తేడా లేకుండా తాగుతూ తందనాలు ఆడుతూ తిరుగుతూ ఉంటారు వీళ్ళు. ఇక తరువాత అమ్మవారి అంశలోంచి బుద్ధి, మేధ, స్మృతి అని ముగ్గురు పుట్టుకొచ్చారట. ఈ ముగ్గురు జ్ఞానము అనే అవన్నీ వరించారు. జ్ఞానానికి వీళ్ళు భార్యలట. అందుకే మనకి జ్ఞానం కావాలంటే బుద్ధి, ఈ మేధ, ఈ స్మృతి ఉండాలి. బుద్ధి అంటే తెలివితేటలు, మేధ అంటే మంచి విచక్షణ, ఇది చెయ్యొచ్చు చెయ్యకూడదు అనే తెలివి, స్మృతి అంటే జ్ఞాపక శక్తి. ఈ మూడు అంశాలు అమ్మవారి నుంచే పుట్టుకొచ్చాయన్నమాట. జ్ఞానాన్ని వీళ్ళు వరించారు. వీళ్ళు లేకపోతే ప్రాణులు మూర్ఖులవుతారు. వీళ్ళను ఉపాసన చెయ్యాలి. ధర్మదేవత మహానుభావుడు సమస్త లోకాల్లో తిరుగుతున్నట్ట. ఆయనకి మంచి భార్యనివ్వాలి అనుకున్నది అమ్మవారు. వెంటనే తన శరీరం నుంచి మూర్తి అని పేరు కలిగిన ఒక అందమైన స్త్రీని సృష్టించింది అమ్మ. అమ్మ కళ్ళ నుంచి పుట్టిన ఆవిడకి మూర్తి అని పేరు. ఆవిడ ధర్మదేవతకి భార్య అయ్యింది. ఈ ఇద్దరూ కలిసి సమస్త జీవులని ముగ్ధులను చేస్తారు, ఆనంద పెడతారు. విశ్వం ఆకారముతో ఉండడానికి ఈవిడే మూల కారణం. ఇవాళ భూమికి ఒక గోళంగా ఉంది, కొండలు కనబడుతున్నాయి, చెట్లు కనబడుతున్నాయి, నక్షత్రాలు కనబడుతున్నాయి, వాటికి ఆకారం ఎలా వచ్చింది అంటే అమ్మవారి యొక్క ఈ అంశం, మూర్తి వల్ల. మూర్తి లేకపోతే ఏ వ్యక్తికి రూపం ఉండదు. మనకొక రూపం ఉండాలి అంటే ఆ మూర్తి యొక్క అనుగ్రహం కావాలి. అందువల్ల ఆ పరబ్రహ్మని కూడా నిరాకారంగా ఉన్నవాడిని ఆకారంలోకి తీసుకొచ్చింది ఈవిడేట. ఈవిడే మహాలక్ష్మిగా మన ఇళ్లలో ఐశ్వర్య రూపంలో కూడా ఉంటుంది. ఐశ్వర్యానికి కూడా ఒక రూపం ఆవిడే. ఈవిడ శ్రీరూపం, ఐశ్వర్య రూపం, ప్రకృతి కళాంశం, అత్యంత ధన్యురాలు, సర్వత్ర పూజ్యురాలు ఈవిడ. ఇక అమ్మవారు తన శరీరంలోని అంశం నుంచి మరొక స్త్రీని సృష్టించింది. ఈవిడికి యోగ నిద్ర అని పేరు. కాలాగ్నిరుద్రుడి అర్ధాంగి ఈవిడ. రాత్రులు పగలు ఈవిడ అనుగ్రహం వల్లే కదులుతున్నాయి. రాత్రిపూట మానవులు నిద్ర పొందడానికి గల కారణం ఈ యోగ నిద్రే. ఈవిడ లేకపోతే నిద్ర లేదు. ఈవిడ లేకపోతే చాలామంది రాత్రిపూట అమ్మమ్మని కళ్ళు మూసుకుంటే నిద్ర పట్టట్లేదండి, వేళకి నిద్ర పట్టకపోవడం వల్ల పొద్దున లేవలేకపోతున్నామండి, నీరసం వస్తుందని అంటారు. సకాల నిద్ర ఉండదు. పగలు బస్సు ఎక్కితే నిద్ర, ఆఫీస్కి వెడితే నిద్ర, స్కూటర్ నడుపుతూ నిద్ర, ఉపన్యాసం వింటూ ఎదురుగుండా ఆవులిస్తూ నిద్ర. ఇన్ని రకాల నిద్రలన్నీ ఈవిడ అనుగ్రహం వల్లే. ఈవిడ అనుగ్రహం పొందితే, సక్రమమైన అనుగ్రహం పొందితే వేళకి నిద్ర వస్తుంది, అకాలములో నిద్ర రాదనమాట. హ్యాహి అని ఆవులిస్తూ కొండముచ్చుల్లాగాను సింహాల్లాగా ఉండే బాధ ఉండదట. అంచేత యోగ నిద్ర అయ్యే నమః, ఓం శ్రీం క్లీం యోగ నిద్ర అయ్యే నమః అంటూ యోగ నిద్రని ధ్యానం చెయ్యాలి అని చెప్పారు. ఇక సంధ్య, దినము, రాత్రి అని ముగ్గురు అమ్మవారి శక్తులు మళ్ళీ పుట్టుకొచ్చారట. రాత్రి, సంధ్య, దినం ఈ యోగ నిద్ర నుంచి. ఈ ముగ్గురు కాలాన్ని, కాలపురుషుణ్ణి భరించారు. వీళ్ళు లేకపోతే బ్రహ్మదేవుడికి కాలానికి లెక్కలోకి తీసుకోవడానికి అవకాశం ఉండదు. కాలం లెక్కలోకి తీసుకోవాలంటే సంధ్య, రాత్రి, పగలే అవసరం. అందువల్ల ఈ ముగ్గురు కూడా ప్రతిదినము పగలవ్వడానికి, రాత్రి అవ్వడానికి, సంధ్య అవ్వడానికి మూలకారకులు అవుతారు. తర్వాత లోభము అని ఒక ఆయన తయారయ్యాడు. అంటే పొట్టి పిసినుగొట్టు, డబ్బులు జాగ్రత్తగా దాచుకుంటాడు, ఎన్ని గింజుకున్నా రూపాయి తీసి పక్కన పెట్టాడనమాట, ఎన్ని ప్రకటనలు చేసినా వ్యర్థం వాడి దగ్గర. ఈ లోభంగాడికి భార్యలు లేరు. అందుకని అమ్మవారు తన కళలో నుంచి క్షుత్తు, పిపాస అంటే దాహం, ఆకలి, ఆకలి క్షుధ అంటే ఆకలి అన్నమాట, పిపాస అంటే దాహం, ఈ ఇద్దరిని సృష్టించింది. ఈ ఇద్దరిని పిసినుగొట్టుదు అనేటటువంటి లోభము అనేటటువంటి ఆయనకి భార్యలుగా ఇచ్చిందిట. ఈ ముగ్గురు కలిసి లోకాన్ని నేలేస్తారు. ఈ లోభంగాడు జేబులో చేయి బయటికి తీయడు. అసలు మానవుల్లో పిసినుగొట్టాడు ఎవడన కనపడ్డాడంటే, పొరపాటును డబ్బు పక్కన పెట్టట్లేదంటే వాడు ఆ లోభం వాడిని వరించింది అని అర్థం అనమాట. వాడికే ఈ ఇద్దరు ఆకలి, దాహం. అందుకే చూడండి, మీకు దరిద్రుడికి ఆకలి ఎక్కువ అని, ఈ దౌర్భాగ్యం డబ్బులు ఖర్చు పెట్టడానికి ఇష్టం లేని వాడికి ఒకటే ఆకలి, ఒకటే దాహం అనమాట. అన్నం తింటూనే ఉంటాడు, లేకపోతే చేగోడీలు తింటూనే ఉంటాడు. రైలు ఎక్కాడంటే ఎక్కిన దగ్గర నుంచి అలా నోరు పిండి మిల్లు ఆడినట్టుగా అమ్మమ్మ అని ఆడుతూ ఉండవలసింది వాడికి. అది కూడా వాడు సొంత సొమ్ముతో తింటాడు, పక్కవాడిస్తే తింటాడు. మళ్ళీ పక్కవాడు పట్టుకొచ్చి చేగోడీలు ఇచ్చినా, ఇంకోటి ఇచ్చినా, ఇంకోటికి పెట్టకుండా తింటూ ఉంటారు వీళ్ళు. వీళ్ళకే దాహం ఎక్కువ. ఇవి ప్రాకృతికమైన సర్వ మర్త్యలోకంలో వ్యాపిస్తాయి. ఇవి ఉండాలి, కానీ ఎంతలో ఉండాలో అంత ఉండాలి. ఆకలి సరిగ్గా లేకపోతే ప్రమాదం, ఎక్కువైతే చికాకు. దాహం ఎక్కువైతే చికాకు, అసలు లేకపోతే ఇబ్బంది. అందువల్ల ఈ క్షుధా పిపాసని ఉపాసిస్తే లోభం దూరం అవుతుంది. లోభం దూరమైతే మనకి సక్రమంగా ఉంటుంది. అంటే ఉదాహరణకు ఆయిగా ఏ పదింటికో అన్నం తినడం అలవాటైతే ఆ సమయానికి శుభ్రంగా తినగలుగుతాడు, తిన్నది జీర్ణమవుతుంది. అంతేగాని 5, 3, 4 ఇలా గంట గంటకి తినే దరిద్రపు లక్షణాలు ఉండవు అన్నమాట. అంచేత సక్రమమైనటువంటివి ఆ ఇద్దరు ఇస్తూ ఉంటారు. ఇంకా తర్వాత ఇవి గనక సరిగ్గా లేకపోతే చింతాక్రాంతులై పొట్టపోషణతో జీవితంతో యుద్ధం చేస్తూ గడుపుతారు. అమ్మవారు తన కళలోంచి మరో ఇద్దరిని పుట్టించింది. ఒక ఆవిడ ప్రభ, ఇంకొక ఆవిడ దాహిక. ఈ ప్రభ దాహిక ఇద్దరు తేజస్సుని వరించారు, తేజస్సుని భార్యలుగా వరించారు. వీళ్ళు లేకపోతే బ్రహ్మ కూడా తేజోవిహీనుడైపోతాడు. అందులో ప్రభ అనే ఆవిడేమో సూర్యుడిలోనూ చంద్రుడిలో ఉంటుంది, దాహిక అనే ఆవిడ ఎక్కువగా అగ్ని మొదలైన వాటిల్లో ఉంటుంది. ఆ తరువాత కాలకన్య జరా మృత్యువులు ఇద్దరు పుట్టుకొచ్చారు. కాలకన్యకలు అంటారు వీళ్ళని. ఒక ఆవిడ జర అంటే ముసలితనం, మరొక ఆవిడ మృత్యుదేవత. ఈ ఇద్దరికి ఎవరు భర్తగా దొరుకుతారని చూస్తుంటే జ్వరము అనే ఆయన దొరికాట. ఈ జ్వరం కానీ పట్టుకున్నారట. అందుకే జ్వరం వచ్చిన వాడికి క్రమంగా ముసలితనం వచ్చేస్తుంది, మృత్యువు దగ్గరకు వస్తుంది. ఈ ఇద్దరిని జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. నిద్ర అనే ఆవిడ, అందులో ఈ పైన చెప్పిన వాళ్ళు నిద్ర పుట్టిందని చెప్పాం కదా, ఆవిడకు ఒక కుమార్తె పుట్టింది. ఆవిడ పేరు తంద్ర. ఈవిడకి ప్రీతి సుఖం అనేటటువంటి వాళ్ళు కలిగారట. వీళ్ళంతా కలిసి సుఖము అని కలిగినటువంటి ఆయన్ని పెళ్లి చేసుకున్నారు. బ్రహ్మదేవ ఇలా ఎంతోమంది పుట్టుకొచ్చారు ఈ లోకంలో అమ్మవారి నుంచి. తర్వాత శ్రద్ధ భక్తి ఈ ఇద్దరూ కూడా పుట్టుకొచ్చారు. వీళ్ళు వైరాగ్యమును వరించారు. అందుకే వైరాగ్యం ఉన్నవాడి దగ్గర శ్రద్ధాభక్తి చేరి వాడికి మోక్షం ఇస్తూ ఉంటారు. ఇవి కాకుండా అమ్మవారి అనేక రూపాలు, కశ్యప ప్రజాపతి పత్నులైన దేవమాత అయిన అదితిగా, గోమాత అయిన సురభిగా, రాక్షసమాత అయిన దితిగా, సర్పమాత కద్రువగా, పక్షులకు తల్లి వినతగా, ధనుజమాత ధనువుగా అమ్మవారే ఈ రూపాల్లో అంశలతో పుట్టింది. ఈ శక్తుల్ని మాత్రం ప్రకృతి కళలు, అమ్మవారి కళలు అంటారు. అమ్మ అన్నారు అందుకే. అమ్మ ఉంటే అమ్మ కళలు ఉంటాయి, ఆ కళలలో నుంచి పుట్టుకొచ్చారు. ఇలాంటి కొన్ని కళల పేర్లు చెబుతున్నాను విను, వీరి నామములు విన్నంత మాత్రమే జీవితం చరితార్థమవుతుంది. ఇదిగో చంద్రుడి భార్య రోహిణి, అమ్మవారి కళ. సూర్యుడి భార్య సంధ్య, ఆవిడ కళ. మనువు భార్య శతరూప, ఇంద్రుడి భార్య శచీదేవి, బృహస్పతి భార్య తార, వశిష్ఠ మహర్షి ధర్మపత్ని అరుంధతి, గౌతమ మహర్షి భార్య అహల్య, అత్రి మహర్షి భార్య అనసూయ, కర్దమ ప్రజాపతి భార్య దేవహూతి, దక్ష ప్రజాపతి పత్ని ప్రసూతి, పితృదేవతల ప్రియపత్ని మానసాదేవి, హిమవంతుని భార్య మేనాదేవి, అగస్త్యుని భార్య లోపాముద్ర, అగ్నికి భార్య అయిన ఆహుతి, కుబేరుడి భార్య వరుణ పత్ని, యముడి భార్య బలిచక్రవర్తి భార్య వింధ్యావళి, పాండురాజు భార్య కుంతీదేవి, నలుడి భార్య దమయంతి, నందుడి భార్య యశోద, వసుదేవుడి భార్య దేవకి, ధృతరాష్ట్రుడి భార్య గాంధారి, పంచపాండవుల ప్రియపత్ని ద్రౌపది, సత్యవంతుడి భార్య సావిత్రి, ఇక రాధాదేవి యొక్క జనని కళావతి అంటే వృషభానుడి యొక్క భార్య, ఆవిడకే కళావతికే పుట్టింది రాధాదేవి. ఆవిడ కూడా రావణుడి ప్రియపత్ని మండోదరి, దశరథుడి భార్య కౌశల్య, అర్జునుడి భార్య సుభద్ర, దశరథుని మూడవ భార్య కైకేయి, బలరాముడి భార్య రేవతి. వీళ్ళు కూడా అమ్మవారి యొక్క కళాంశములే. అందుకే వాళ్ళు కారణ జన్మలై పుట్టి ఆ కారణాలు పూర్తి చేశారు. వాళ్ళు కూడా సత్యభామ, కాళింది, లక్షణ, జాంబవతి, నాగనజితి, మిత్రవింద, రుక్మిణి, సీత మొదలైన సాధ్యమణులు అంశలు కాదు, సాక్షాత్తు అమ్మవారి ప్రధాన కళాసంభూతలు వాళ్ళు. అందుకే వీళ్ళని అంశలు అండల్లా. తర్వాత శ్రీ మహాలక్ష్మీ స్వరూపిణులు వీరంతా కూడా, మన సీతా వీళ్ళంతా కూడా మహాలక్ష్మీ స్వరూపాలు. రుక్మిణి ఇక వేదవ్యాసుడి తల్లి, యోజనగంధి లేక సత్యవతి, కాళి బాణాసురుడి కూతురు ఉష, బాణాసురుడి కూతురు ఉషకి స్నేహితురాలు చిత్రలేఖ, ప్రభావతి, భానుమతి, మాయావతి, పరశురాముడి తల్లు రేణుక, బలదేవుడి మాత రోహిణి, శ్రీకృష్ణుడి సోదరి, ఇంకా ఇలాంటి మహాత్ములు ఉన్నారు. వీరు ప్రకృతి యొక్క కళలు, గ్రామదేవతలుగా భూలోకంలో ఇప్పుడు రేణుకాదేవని, ఎల్లమ్మని వీళ్ళంతా కూడా ఆ కళలు. వీళ్ళు సకల గ్రామములలో గ్రామదేవతలుగా ఉంటారు. సత్యవతికి ఆలయం ఉన్నది, అలాగే ఊళ్ళలో గ్రామదేవత ఖాళీ ఉన్నది, బాణపుత్రికి ఉషాదేవికి కూడా గుడి ఉన్నది, ఇవన్నీ గుళ్ళున్నాయి చాలా చోట్ల. నారదమునీంద్ర ఎంతెందుకు ఈ సకల విషయంలో ఉత్తమ స్త్రీలంతా అమ్మవారి కళలే, అధమ స్త్రీలంతా ప్రకృతి కళాంశములని గ్రహించు. అందుకే భార్యలని అవమానపరచకూడదు అన్నారు. మరీ ఆవిడ చావుగొట్టి చెవులు మూసేస్తే తప్ప, లేకపోతే సాధ్యమైనంత వరకు భార్యను అవమానించకూడదు. యోషితాం అవమానేన ప్రకృతేశ్చ పరాభవః బ్రాహ్మణీ పూజితాయేన పతిపుత్రవతీ సతీ. స్త్రీలను అవమానపరిస్తే, భార్యలను అవమానపరిస్తే, సోదరీమణులను అవమానపరిస్తే, తల్లులను అవమానపరిస్తే, సాక్షాత్తు అమ్మవారిని అవమానించినట్టు. ఎంత పూర్వం తెలియక చేసినా ఇకనయించైనా ఈ పురాణం విన్నాక చీటికి వాటికి పెళ్ళాలని తిట్టకండి, చెల్లెళ్ళని అక్కల్ని చీటికి వాటికి తిట్టకండి. బాగా తప్పుంటే తప్ప అనవసరంగా చిన్న చిన్న విషయాలకు ఎందుకు తిట్టాలి, అనవసరంగా తల్లిని ఇబ్బంది పెట్టకండి. అందువల్ల అలా అవమానిస్తే ప్రకృతిని అవమానపరిచినట్టు అవుతుందిట. అందులో అమ్మవారి భక్తులు మరింత జాగ్రత్తగా ఈ విషయంలో ఉండి, ఇదివరకు ఉన్న పొరపాట్లు ఉంటే ఈ క్షణం నుంచే ఇది విన్నప్పటి నుంచి దిద్దుకోమని చెబుతున్నాడు ఇక్కడ విష్ణుమూర్తి. నారాయణుడు చెబుతున్నాడు, తెలుసో తెలియక ఎంతకో ఇలా ఇష్టం వచ్చినట్టు పెళ్ళాన్ని నోటికి వచ్చినట్టు తిట్టారు, చెల్లెళ్ళని తిట్టారు, అక్కల్ని తిట్టారు, మరదళ్ళని తిట్టారు, తల్లుల్ని తిట్టారు, ఇకనైనా మారండో అని అంటుంది. మారకపోతే నాకు కోపం వస్తుంది, మిమ్మల్ని ఎంత ఉపాసకులైనా సరే ఇంకా కొంతకాలం పోతే ఉపేక్షించను అంటోంది. క్రమక్రమంగా నడవడిక మార్చుకోవాలి. స్త్రీలను అవమానపరిస్తే ప్రకృతిని అవమానించినట్టే అని ఇదిగో మళ్ళీ చెబుతున్నాను. ఈ బ్రహ్మవైవర్త పురాణంలో ప్రకృతి ఖండంలో మొదటి అధ్యాయంలో 143, 144, 145 శ్లోకాల్లో వరసగా చెప్పారన్నమాట. అంచేత తన భార్యని, తన ఇళ్లలో ఉండే తల్లుల్ని వీళ్ళ పూజిస్తే ఏమిటి లాభం? ప్రకృతి పూజితాతీన వస్త్ర అలంకార చందన ఈ అమ్మవారినిగా భావించి ఈ ఆడవాళ్ళని జాగ్రత్తగా పూజించాలి. పతి వ్రత పుత్రవతి అయిన సాధ్యని, స్త్రీని, 8 ఏళ్ల ఉన్న కన్యని చక్కగా పూజించాలి.
స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహీషా గోబ్రాహ్మణే సుభవస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు.